మొదటిగా భార్య కొరకు ప్రార్థించండి అనే సందేశమును పొందుకున్న మీలో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పగోరుతున్నాను. ఆమె చాలా చాలా అనారోగ్యంతో ఉండినది. అది ఏమిటో మాకు తెలియలేదు, మరియు ఏమి జరిగిందో మాకు తెలియదు. కేవలం తీవ్రంగా వాంతులు అవుతూ ఉన్నాయి, మరియు ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయినది, మరియు దాదాపు 105 జ్వరంతో ఉన్నది. ఆమెను కూలింగ్ దుప్పట్లలో చుట్టి ఉంచాల్సి వచ్చినది, కానీ ఇప్పుడు ఆమె మంచిగానే ఉన్నది. జ్వరమంతా తగ్గిపోయినది మరియు ఆమె బాగానే ఉన్నది. అయితే ఆమె చాలా బలహీనమైపోయినది. దాదాపు 10 పౌండ్ల బరువు తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఆమె అసలు ఆదివారం మొదలుకొని ఈ రాత్రే ఆమె తన మొదటి ఆహారపు ముద్దను మునిగినది, మరియు కావున ఆమె చాలా అనారోగ్యం పాలైంది. మరియు ఆమె కొరకు మేము ప్రభువును నమ్మాము, మరి ఆయనే ఆమెను దాని నుండి బయటకు తెచ్చాడు. ఇప్పుడు ఆమె తిరిగి తన బలమును పొందుకున్నట్లు ప్రార్థిస్తూనే ఉండమని మేము మీకు చెప్పగోరుతున్నాము. మరియు ఇప్పుడు ఈ రాబోయే వారాంతమున ప్రభు చిత్తమైతే నేను మయామికి వెళ్లవలసి ఉన్నది. నా పాత స్నేహితుడు సహోదరు బోస్వర్ గృహమునకు వెళ్తున్నాడు, మరియు ఇప్పుడు అతనికి దాదాపు 100 సంవత్సరాల వయసున్నది. మరియు అతడు నాకు ఫోన్ చేశాడు. అతడు ఇట్లన్నాడు, బ్రెన్హామ్ సహోదరా, వెంటనే వచ్చి నన్ను కలువు, నేను వెళ్లే ముందు నీకొక విషయమును చెప్పాలనుకుంటున్నాను. మరియు అతడు, మంచిది, నీకు తెలుసా, అతడు నా కొరకు ప్రార్థించగోరుతున్నాడని, మరియు అతడు వెళ్లే ముందు నా మీద తన చేతులుంచగోరుతున్నాడని నేను అనుకుంటున్నాను. మరియు నేను కూడా ఎఫ్ఎఫ్ బోస్వర్త్ వంటి గౌరవప్రదమైన ఖ్యాతితో నా దినములను ముగించగలుగుతానని నేను ఆశపడుతున్నాను. ప్రపంచంలో నాకు తెలిసిన పురుషులందరిలో, ప్రపంచంలో నేను కలిసిన వ్యక్తులందరిలో నేను ఎఫ్ఎఫ్ బోస్వర్త్ లాగా ఉండాలని కోరినంతగా మరెవరిలాగైనా ఉండాలని నేను కోరలేదు. అటువంటి ఒక్కరిని కూడా నేను ఇంతవరకు కలవలేదు. ఒక సేవకునిగా అని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ సరిగ్గా ఒక క్రైస్తవుడు, మరియు అందరూ ఒక నిజమైన సహోదరుడు అని చెప్పడమే గాని ఎఫ్ఎఫ్ బోస్వర్త్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఒక్క వ్యక్తి కూడా మరి దేనినైనా చెప్పడం నేను ఎన్నడూ వినలేదు. విడిపోవడం అనేది మన వెనుక కాలమనే ఇసుకతిన్నుల మీద అడుగుజాడలను విడిచిపెడుతుంది. అతడు ఒక అద్భుతమైన సహోదరుడు, మరియు ఇప్పుడు అతడు చాలా వృద్ధుడై ఉన్నాడు, 100కు దగ్గరలో ఉన్నాడు. కాబట్టి అతడు గృహమునకు వెళ్తున్నాడు అంటే, మరియు అతడు నాతో చెప్పాడు అతడు వెళ్తున్నాడని. అతడు ఎరిగి ఉన్నాడు, మరియు అతడు కేవలం వేచి ఉంటున్నాడు. అతడు కేవలం వేచి ఉంటున్న ఈ సమయమే తన జీవితంలో అత్యంత మధురమైన సమయమని అతడు చెప్పాడు. అయితే అతడు వెళ్తున్నాడని అతనికి తెలుసునని అతడు చెప్పాడు. నేను ఇట్లన్నాను, సహోదరా బోస్వర్త్, నేను ఈ వారం మిషిగాన్కు వెళ్లవలసి ఉన్నది. మరియు అతడు ఇట్లన్నాడు, సరే బ్రెన్హామ్ సహోదరుడా, ఎక్కువ ఆలస్యం చేయకు, నేను ఎంతో ఎక్కువ సమయం ఉండలేను, నేను అన్ని వేళలా బలహీనమైపోతున్నాను. అయితే అతడు నేను అక్కడికి వెళ్లకుండా ఉండలేనంత సన్నిహితమైన స్నేహితుడై ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ నేను విమానంలో అక్కడికి వెళ్లాల్సి వస్తే నేను విమానంలో తిరిగి వచ్చి, మరియు కనీసం ఆదివారం రాత్రికి ఇక్కడ ఉంటాను. అలా కాకపోతే సరి, అప్పుడు నేను కారు నడుపుకుంటూ రావాల్సి వస్తుంది, మరియు దాని వలన నాకు కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. మరియు సహోదరుడు బోస్వర్త్ కొరకు ప్రార్థించండి. కేవలం దేవుడు మరి ఆయన ఆ వృద్ధుడైన పురుషుడిని తీసుకుపోయేటప్పుడు ఆయన ఒక అగ్నిరథమును పంపి మరియు అతన్ని పైకి తీసుకుపోనట్లు ప్రార్థించండి. నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతడు నాకు ఒక తండ్రి వలె ఉన్నాడు. మరొక వృద్ధుడు అతడు మరియు సహోదరుడు సివార్డ్, నేను వృద్ధుల పట్ల పక్షపాతమును కలిగి ఉన్నాను, నేను వారిని ప్రేమిస్తున్నాను. మరియు వృద్ధ సహోదరుడు సివార్డ్ అతడు కూడా ఆ విధంగానే నిద్రించాడు. అయితే సహోదరుడు సివార్డ్ సహోదరుడు బోస్వర్త్ అంత వృద్ధుడని నేను అనుకోవడం లేదు. మరియు సహోదరుడు బోస్వర్త్ కొరకు ప్రార్థించండి. అక్కడ పరిస్థితులన్నీ సాఫీగా లేవు, కానీ అది అతనికి మీ ప్రార్థనలు అవసరమైనవి. అయితే మరి దేని కొరకో కాదు, గాని కేవలం దేవుడు అతన్ని సమాధానముతో వెళ్లనిచ్చుటకై ఉన్నది. ఇప్పుడు మరియు పిదప, రేపు ప్రభు చిత్తమైతే ఈ సంఘానికి చెందిన మన స్నేహితులలో ఒకరైన సోదరుడు సాల్ కోట్స్ ను మనము సమాధి చేస్తామని కూడా గుర్తుంచుకోవలసి ఉన్నాము. అతడిక్కడికి చాలా సార్లు వచ్చాడు, ఎన్నో సంవత్సరాలుగా పోస్ట్ ఆఫీస్ లో పనిచేశాడు, మరియు గత రాత్రి అతడు మాజీ సైనిక ఆసుపత్రిలో మరణించాడు. సహోదరుడు కాక్స్ మరియు నేను అతన్ని చూడటానికి వెళ్లాము, మరియు అతడు బాగా క్షీణించిపోయాడు, మరియు ఇప్పుడు అతడు ఒక క్రైస్తవుడిగా వెళ్లిపోయాడు. మరియు రేపు మధ్యాహ్నం 1 గంటకు సహోదరుడు నెవిల్ మరియు నేను కలిసి పూర్స్ అంత్యక్రియల గృహము వద్ద అంత్యక్రియలు నిర్వహించి అక్కడి నుండి అతని సమాధి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. నెవిల్ యొక్క 3 గాయకుల బృందము పాటలు పాడనున్నారు, మరియు సహోదరుడు నెవిల్ మరియు నేను కలిసి మేము కూటములను విభజించి నిర్వహిస్తుంటాము. మరి మేము ఏర్పాట్లను చేసినప్పుడు మేడా విషయాన్ని బట్టి పరిస్థితి సరిగ్గా ఎట్లుంటుందో నాకు తెలియలేదు, మరియు కావున తద్వారా అతని అంత్యక్రియల కార్యక్రమము రేపు మధ్యాహ్నం 1 గంటకు కూట్స్ అంత్యక్రియల గృహములో జరుగుతుంది. మరియు పిదప, శుక్రవారం 2 గంటలకు శ్రీ వీలర్ది జరుగుతుంది. మేము అతన్ని ప్యాడ్ వీలర్ అని పిలిచేవారు. అతడు ఒక అతని అసలు పేరు ఏమిటో నేను మర్చిపోయాను, మరియు మీకు తెలుసా, నేను వార్తాపత్రికలో దానిని చూశాను, మరియు నాకు తెలియజేయబడే వరకు అది ఎవరన్నది నాకు తెలియలేదు. అతడు కొన్నేళ్లుగా మా పొరుగువాడిగా ఉన్నాడు, మరియు అతడు ఈ మధ్య చనిపోయాడు. ఈ మధ్య ఒక రాత్రి అతడు సరిగ్గా ఇక్కడ సంగం ఎదుట నిలబడి ఉన్నాడు, మరియు నేను అతనికి సంగమనకు రమ్మని చెప్పడానికి ప్రయత్నించాను. ఈ మధ్యనే ఒక రాత్రి దాదాపు 3 వారాల క్రితం సరిగ్గా అక్కడే నిలబడ్డాడు, మరియు నేను అతనికి చర్చిలోకి రమ్మని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే అతడు సంగమనకు వెళ్లాడని అయినా లేదా ఏ విధమైన విశ్వాసపు ఒప్పుకోరును కలిగి ఉన్నాడని అయినా నేను అనుకోవడం లేదు. అయినా గాని బాప్టిస్టు బోధకుడైన ఒక అబ్బాయిని అతడు కలిగి ఉన్నాడు. అయితే నాకు తెలిసినంత వరకు అతడు ఏ విశ్వాసపు ఒప్పుకోరును కలిగి లేడు, మరియు ఇప్పుడు అతడు దేవుడిని కలుసుకోవడానికి వెళ్లాడు. కాబట్టి అది శుక్రవారం 2:00 కూట్స్ అంత్యక్రియల గృహం వద్ద జరుగుతుంది, మరియు అలాగే సహోదరుడు నెవిల్ మరియు వారు అక్కడ ఆ అంత్యక్రియల వద్ద పాటలు పాడతారు. మరియు కాబట్టి మీలో ఎవరైనా ఆ కార్యక్రమాలకు హాజరవ్వగోరినట్లయితే చెప్తున్నాను, అది 2:00 లేదా 1:00 ఉంటుంది. అది సరియేనని నేను అనుకుంటున్నాను. అంతేనా సహోదరా? మరియు ఇంకొకటి, 2:00 అది సరియేనా? 2:00 కూట్స్ అంత్యక్రియల గృహం వద్దనై ఉన్నది. మరియు ఇప్పుడు ఆదివారం ఉదయం శనివారము ప్రసార కార్యక్రమం జరుగుతుంది, మరియు విషయం ఏమిటన్నది, ఆదివారం రాత్రి మనము స్వస్థత కూడికను కలిగి ఉండగలమా అన్నది, లేదా బోస్వత్ సహోదరుని చూడటానికి నేను ఫ్లోరిడాకు వెళ్లినట్లయితే మేము ఏ సమయానికి తిరిగి వస్తామన్నది బహుశా అప్పటికల్లా సహోదరు నెవిల్ మీకు తెలియజేస్తాడు. నేను అతడి నుండి త్వరగా ఎలా వచ్చేయగలుగుతానో నాకు తెలియదు. అతడు ఎంతో ప్రియమైన పాత స్నేహితుడు, మరియు ప్రభు దానిని అనుమతించినట్లయితే ఈ భూమి మీద బహుశా మేము కలుసుకునే ఆఖరి సమయమై ఉన్నది. మరియు అతడు, నేను అతని నుండి వెంటనే వచ్చేయగలుగుతానో లేదో నాకు తెలియదు, మరియు నేను అతని నుండి వచ్చేయాలని కోరడం లేదు. కానీ అది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు కదా, మనం చేయవలసిన ఇతర పనులు మనకు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ మంది లేకపోవడాన్ని బట్టి మరియు నా స్నేహితులైన వారు ఇక్కడ ఉండటాన్ని బట్టి నేనిక్కడ ఒక ప్రకటనను చెప్పగోరుతున్నాను. అక్కడ సహోదరి స్మిత్ ను చూస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. చాలా కాలం తర్వాత నేను ఆమెను మొదటిసారి చూస్తున్నాను. సహోదరి స్మిత్, నీవు ఎలా ఉన్నావు? 1 సంవత్సరం అయ్యింది. మాయే, చివరిసారి నేను నిన్ను చూసింది ఎక్కడని నేను అనుకుంటున్నానంటే బెంటన్ హార్బర్ వద్ద. ఎప్పుడైనా అక్కడికి వెళ్లాలని నేను ఆశిస్తున్నాను, అది మంచిది. చివరిసారి నేను నిన్ను చూసింది లూయిస్విల్లో ఒక అంత్యక్రియల కూటములో అని నేను అనుకుంటున్నాను. మరియు సహోదరి స్మిత్ నాకు చాలా బాగా గుర్తున్నది. మనం ఏ విధంగా, మేము చర్చికి వెళ్లేటప్పుడు నేను ఆమెను ట్రక్ లో ఎక్కించుకుని వచ్చేవాడను. ఆ బొగ్గు తారు దాని వెనుక నుండి కారుతూ ఉండేది, మరియు ఫెండర్లు పైకి క్రిందికి ఎగురుతూ ఉండేది, మరియు అది చల్లగా ఉండేది, మరియు నేను ఒక కాలు బయట పెట్టేవాణ్ణి. ఓహమాయ్, సోదరి స్మిత్, అప్పటి నుండి చాలా కాలం గడిచిపోయింది, మరియు చాలా మార్పులు జరిగాయి. అవునయ్యా, మంచిది. ఆ ప్రశస్తమైన జ్ఞాపకాలను బట్టి మనము ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము, మరియు ఇంకను ఆయనను ప్రేమిస్తున్నాము. ఒక విషయం ఏమిటంటే, ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు, ఈ మధ్యనే ఒక రాత్రి ఇక్కడ వీధిలో నేను సహోదరు ఫ్లీమెన్ తో మాట్లాడుతున్నాను, మరియు కొన్నిసార్లు కూటం ముగిసిన వెంటనే బ్రెనామ్ సహోదరులు బయలుదేరి వెళ్లిపోవడానికి కారణం ఏమిటి అని ఎవరో అడిగారట. అది ఏమిటంటే, నా భార్య ఒంటరిగా ఉన్నది, చూశారా? మరియు నేను మాట్లాడడం మొదలు పెడితే నేను అర్ధరాత్రి వరకు మాట్లాడతాను, మరియు ఆమె అక్కడ ఉన్నది. ఎక్కువ సమయం ఒంటరిగానే ఉంటుంది, మరి ఆ కారణం చేతనే నేను ఆమె దగ్గరికి వెళ్లడానికి త్వరపడుతుంటాను. మీరు చూడండి, ముఖ్యంగా రాత్రి వేళల్లో, ఎందుకంటే నేను మాట్లాడడం మొదలు పెడితే నేను ఎక్కువ సేపు మాట్లాడతాను. నేను వీరితో 1 అరగంట మాట్లాడతాను. నేను కేవలం వారి దగ్గరికి వెళ్లి, మరియు ఈ రాత్రి మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, నీవెలా ఉన్నావు అని అనలేను. నేను ఆ విధంగా చేయను. నేను ఆగి మరియు మాట్లాడతాను. మరియు ఎవరైనా దేని గురించైనా మాట్లాడటం మొదలు పెడితే మరప్పుడు నేను 1 గంట వరకు అక్కడే ఉంటాను, చూసారా? మరియు అందువల్లనే అయి ఉన్నది. మరి ఆమె మెలకుతో ఉండి వేచి చూస్తూ ఆ విధంగా ఉంటుంది, మరియు అది ఆ కారణం వల్లనే అయి ఉన్నది. అది నా స్నేహితులను కలిసి వారితో కరచాలనము చేసి, మరియు మన సహవాసమును వ్యక్తపరిచి, మరియు మొదలగున్నవి చేయడం నాకు ఇష్టం లేనందుకేమోనని మీరు అనుకోకూడదని నేను కోరుకుంటున్నాను. అయితే అది కేవలం ఆ కారణం వల్లే అయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ వ్యాధి బాధలు గల వారి కొరకు ప్రార్థనలో ఉండండి. మరియు శ్రీమతి హార్వే ఆ ఇబ్బందులన్నిటితో ఉన్నది, ఇప్పుడు ఆమె బాగవుతున్నది. అవునయ్యా, మరియు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎవరో ఒక వైద్యుడు ఉండవచ్చును, మరియు ఈ వేదిక మీద నేను తప్పు చెప్పినట్లయితే దేవుడు నన్ను క్షమించునుగాక. అయితే ఆ వైద్యులు ఆ స్త్రీకి చేసిన దానికి దేవుడు వారిని బాధ్యులుగా ఎంచుతాడని నేను నమ్ముతున్నాను. నేను శస్త్రచికిత్సను నమ్ముతాను, నేను మందులను నమ్ముతాను, నిశ్చయంగా నేను దానిని నమ్ముతాను. కార్లకు మరియు మొదలగు వాటి కొరకు ఆయన మెకానిక్లను ఎలా పంపాడో సరిగ్గా అదే విధంగా దేవుడు వీరిని మనకు సహాయం చేయడానికి పంపించాడు. అయితే ఆ చిన్న స్త్రీ వైద్యుడు ఆమె విషయంలో చేతులెత్తేశాడు, మరియు ఇట్లన్నాడు, ఆమె పూర్తిగా క్యాన్సర్ వ్యాధితో ఉన్నది, చేయడానికి ఏమీ లేదు. ఒక గుంపు పిల్లల యొక్క చిన్న తల్లి. నేను ఆమె దగ్గరికి వెళ్లాను మరియు ప్రార్థన ద్వారా ఏమి జరుగుతుందో ఆమెకు వివరించడానికి ప్రయత్నించాను. మరియు ఆమె కేవలం యవనశ్రీ అయినది, దాదాపు 25 సంవత్సరాల వయసు గలదు. మరియు దేవుడు ఆమె చిన్న బిడ్డను మెనింజైటిస్ వ్యాధి నుండి ఎలా స్వస్థపరిచాడో ఇప్పుడు ఆ పిల్లల ఆసుపత్రిలో ఆ బిడ్డ మిరాకిల్ బేబీ అని పిలువబడుతున్నది. మరియు ఆ చిన్న బిడ్డ ఉన్న అంతటి భయంకరమైన పరిస్థితి నుండి ప్రభు దానిని వెంటనే స్వస్థపరిచాడు. వారు వైద్యులు దానిని గ్రహించలేకపోయారు. నేను శ్రీమతి హార్వే దగ్గరికి వెళ్లాను మరియు నేను ఇట్లా అన్నాను, ఇప్పుడు శ్రీమతి హార్వే వైద్యులు నిన్ను విడిచిపెట్టేశారా? అవునయ్యా. మరియు ఆమె భర్త ఇట్లన్నాడు, అవును, ఆమెకు చేయడానికి ఏమీ లేదు, ఆమె అసలు పూర్తిగా క్యాన్సర్ వ్యాధితో నిండిపోయినది. నేను ఇట్లన్నాను, మంచిది, ఇప్పుడు మనం చేయాల్సినది ఏమిటంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని దేవుణ్ణి నమ్మడమే. మరియు నేను ఇట్లు చెప్పాను, అది ఎలా జరుగుతుందంటే క్యాన్సర్ వెంటనే విడిచిపెట్టకపోవచ్చు, కానీ మనము ప్రార్థించినట్లయితే అప్పుడు క్యాన్సర్ యొక్క జీవము వెళ్లిపోతుంది. నీవు కొంతకాలం అనారోగ్యంగానే ఉండవచ్చు మరియు ఇట్లన్నాను, నీవు వెంటనే ఉపశమనమును పొందవచ్చు. మరియు నేను ఇట్లన్నాను, పితప, కొన్ని రోజుల తర్వాత నీవు ముందెన్నటి కంటే ఎక్కువగా అనారోగ్యమునకు గురి కావచ్చును. అయితే నేను ఇట్లు చెప్పాను, నీవు క్యాన్సర్ కి వ్యతిరేకముగా నీ విశ్వాసమును ఉంచాలి. నేను ఇట్లన్నాను, క్యాన్సర్ బ్రతికితే నీవు చనిపోతావు, క్యాన్సర్ చనిపోతే నీవు బ్రతుకుతావు. మరియు నేను ఇట్లు చెప్పాను, ఇప్పుడు మనము ప్రార్థన చేద్దాము. మరియు మేము ప్రార్థించాము. నేను చూసిన ప్రతి రుజువు ప్రకారంగా దేవుడు ఆ స్త్రీ శరీరమును తాకాడు మరియు వెంటనే ఆమె పరిస్థితి మెరుగైనది. ఆమె మా అమ్మను చూడటానికి వెళ్ళింది, ఆమె పరిసర ప్రాంతాలను సందర్శించినది, ఆమె అటువంటి దుస్థితిలో ఉండి కూడా అలా చేసినది, ఎటువంటి నొప్పులను కలిగిలేదు. మరియు తర్వాత దాదాపు 3 రోజులకి ఆమె మరలా జబ్బున పడటం మొదలైనది. మరియు అప్పుడు ఆ పట్టణపు వారు వైద్యులు గనక దాని కొరకు ఆపరేషన్ చేస్తే డాక్టర్ ఖర్చులు తాము చెల్లిస్తామని చెప్పారట. మరియు ఇప్పుడు నేను తప్పు చెప్తున్నట్లయితే దేవుడు నన్ను క్షమించునుగాక. అయితే వారా యవన తల్లిని తీసుకెళ్లి ఆమెను ఒక గినియా పంది వలె చేశారు. వారామెను అక్కడికి తీసుకువెళ్లి మరియు తన కడుపులో నుండి తన పేగులను మరియు అటువంటి వాటన్నిటినీ తీసివేశారు. లోపల మలమూత్ర విసర్జన గొట్టములను వెలుపలికి లాగి మరియు వాటిని ప్రక్కలకు లాగారు. మరియు 9 గంటలు మరియు ఎన్నో గంటలు ఆపరేషన్ బల్ల మీద ఉంచారు. ఆ నర్స్ ఇట్లన్నది, అది ఒక వధశాల వలె కనపడినది. అక్కడ వారామె లోపలి భాగములను ఒక దగ్గర నుండి ఒక దగ్గరకు మారుస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ అండాశయాలను మరియు ప్లాస్టిక్ ట్యూబులను అక్కడ పెట్టారు. అది వినడానికి పచ్చిగా ఉన్నది, కానీ అది సత్యము. మరియు ప్లాస్టిక్ పేగులు మరియు అలాంటివి అమర్చారు మరియు ఆ స్త్రీని అటువంటి స్థితిలో వదిలేశారు. ఒక చిన్న తల్లి అయి ఉన్నది. నా ఆలోచన విధానములో నేను చెప్తున్నాను, ఆ వైద్యులు హత్యా నేరమునకు దోషులై ఉన్నారు. ఆమె వారితో చెప్పినది, ఆమె ఇట్లన్నది, బ్రెనామ్ సహోదరుడు నా కొరకు ప్రార్థించాడు మరియు ఇట్లన్నది, క్యాన్సర్ చనిపోయిందని మేము నమ్ముతున్నాము. అందుకతడు ఇట్లన్నాడు, నేను నీ కొరకు ఒక వార్తను కలిగి ఉన్నాను, నీ క్యాన్సరు బ్రతికే ఉన్నది. అతడు దానిని ఎలా చెప్పగలడు? అది లోపల ఉన్నది, ఏ ఎక్స్రే కూడా దానిని చెప్పలేదు. క్యాన్సర్ అనేది మీరు ఎక్స్రే ద్వారా క్యాన్సరును గుర్తుపట్టలేదు, స్వయంగా అదే మాంసమై ఉన్నది, మీరు దానిని చూడలేరు. వారు చేసిన ఒకే ఒకటి ఏమిటంటే ఆ స్త్రీని కోసి మరి ఆమెను ముక్కలుగా చేశారు, అంతే. ఇప్పుడు ఆమె గనక నా తల్లి అయి ఉంటే నేనైతే ఆ విధంగా ఒకరిని గినియా పందిగా మార్చడానికి బదులు ఆమెను దేవునిపై ఆమె విశ్వాసమును పరీక్షించుకోనిచ్చేవాణ్ణి. ఇప్పుడు నేను తప్పు చెప్పినట్లయితే, నేను తప్పుడు ఉద్దేశమును కలిగి ఉన్నట్లయితే దేవుడు నన్ను క్షమించాలని నేను కోరుతున్నాను. మీరు చూడండి, ఎందుకంటే ఆపరేషన్ల మీద నాకు నమ్మకం లేదని లేదా వైద్యుల మీద మరియు అటువంటి వాటి మీద నాకు నమ్మకం లేదని మీరు అనుకోకూడదని నేను కోరుతున్నాను. అవి మంచివే, అయితే మీరు ఒక వ్యక్తిని కోసి చూడటానికి ముందు మీరేమి చేస్తున్నారో మీకు తెలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. కేవలం ఆ విధంగా వైద్య ప్రయోగం కొరకు వారిని ఉపయోగించకూడదు, అది నిజము. మరియు ఇప్పుడు అవును, ఆమె బ్రతకడం కష్టం, అంతే. ఆమె బ్రతికినట్లయితే అది ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన అత్యంత గొప్ప అద్భుతములలో ఒకటిగా నిలుస్తుంది. ఆ స్త్రీ కిందకు చూసి ఒక ప్రక్కన తన ప్రేగులు మరియు మరొక ప్రక్కన తన కిడ్నీలు పనిచేయవలసి ఉండటాన్ని చూసినప్పుడు ఆమె ఈ విధంగా స్పృహ కోల్పోయినది, ఒరిగిపోయినది. ఏంటి, దానికి అసలు ఎంతో సమయం పట్టలేదు. ఈ చిన్న దీనురాలు స్పృహ కోల్పోయినది మరియు ఒక 22 లేదా 25 సంవత్సరాల వయసు గల తల్లి అయినది. 3 లేదా 4 చిన్నపిల్లలను పెంచవలసి ఉన్నది. నా జీవితంలో నేనెన్నడూ వినని అత్యంత దయనీయమైన విషయమై ఉన్నది. నేనిట్లన్నాను, నా ఆలోచన విధానం ప్రకారమైతే ఆ వైద్యుడు దోషి అయి ఉన్నాడు. పట్టణపు ప్రజలు దాని ఖర్చులను చెల్లిస్తున్నారు గనక వారా స్త్రీని కేవలం వైద్య ప్రయోగం కొరకు తీసుకున్నట్లయితే అప్పుడది తప్పు, అది అనుమతించబడకూడదు. మంచిది సహోదరుడా, నేను మీకు చెప్తున్నాను, అది అసాధ్యము కాదు మరియు అది సాధ్యమే. మరి అది సంభవించే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే కాలిఫోర్నియాలో చేయి తెగిపోయిన ఒక వ్యక్తి నాకు తెలుసు. కాగితంలో వ్రాసుకుంటున్న మీరంతా వ్రాసుకోండి. అతనికి ప్రార్థన చేయబడినది మరియు ఇక్కడ నుండి ఊడిపోయి ఉన్న ఈ చెయ్యి వ్రేళ్ల వరకు పెరిగింది. ఇప్పుడు దానిమీద వ్రేళ్లు వస్తున్నాయి. మోచేయి నుండి, మణికట్టు నుండి, ఆ చెయ్యి నుండి మరియు వ్రేళ్ల మీద మెటికల భాగములు తిరిగి పెరిగినవి. మీరు చూడండి, అది ప్రతి నెల హెరాల్డ్ ఆఫ్ ఫెయిత్ మ్యాగజైన్ లో వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతడు తన చేతులను ఈ విధంగా చాపినా కూడా అతని చెయ్యి ఊడిపోయిన చోట ఏదో అది ఎక్కడ్నుండి పెరిగిందో చూపించబడినది. దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రతి నెల అది ఎలా పెరిగిందో చూపించబడినది. నిశ్చయముగా అది నిజం, నేను నమ్ముతున్నాను. అది ఒక అరుదైన విషయం. చూడండి, అది చాలా అరుదైన విషయం. అప్పుడప్పుడు నేను అటువంటి వాటిని విన్నాను. ఇప్పుడు సహోదరు బోస్వర్త్ విషయంలోనైతే అతడు ఒక రాత్రి ఒక స్త్రీ కొరకు ప్రార్థించాడు మరియు నా కూటమిలో కూడా అటువంటి ఒక సంఘటన జరిగినది. అయితే సహోదరు బోస్వర్త్ విషయంలో వెంటనే జరిగినది. నా విషయంలో అది జరగడానికి కొంచెం సమయం పట్టినది. అతడు ఒక స్త్రీ కొరకు ప్రార్థించాడు. నేను ఆ స్త్రీ యొక్క సాక్ష్యమును చదివాను. క్యాన్సర్ వ్యాధితో ఉన్నది, ముక్కు లేదు. అది ఆమె ముక్కును తినివేసింది మరియు ఆ మరుసటి ఉదయమే ఆ స్త్రీ ఒక ముక్కును కలిగి ఉన్నది. ఇప్పుడు నాకు అది తెలుసు. ఇప్పుడు అది సహోదరు బోస్వర్త్కు చెందినది. స్వస్థపరచువాడైన క్రీస్తు అనే తన పుస్తకములో ఉన్నదని నేను నమ్ముతున్నాను, లేదా ఆనందమును తెచ్చువాడు వాటిలో ఏదో ఒక దానిలో కావచ్చు. ఇప్పుడు అది ఆ స్త్రీ యొక్క సాక్ష్యములో ఆమె పేరు మరియు చిరునామాతో పాటు ఉన్నది మరియు అది జరిగినదని రుజువు చేయడానికి ఆమె పొరుగు వారిని మరియు వైద్యులను మరియు సమస్తమును కలిగి ఉన్నది. ఇప్పుడు ఆర్కన్సాస్ లోని లిటిల్ రాక్ వద్ద ఒక రాత్రి ఒక గదిలో నేను అక్కడ ప్రార్థించాను. లిటిల్ రాక్ కాదు, అయితే జోన్స్బురో అయ్యింది. నేను ప్రార్థించాను, నేను చివరి వ్యక్తి కొరకు ప్రార్థించే వరకు నేను ఉండబోచున్నాను అని నేను చెప్పాను. నేను 8 రాత్రింబవళ్లు వేదిక మీదనే ఉన్నాను. చూడండి, మరియు పిదప, మరియు ఆ గది ప్రక్కగా ఒక స్త్రీ వచ్చినది. తన చేతి రుమాలును ఈ విధంగా పైకి పెట్టుకుని ఉన్నది మరియు ఆమె ఏడుస్తున్నదని నేను అనుకున్నాను. మరియు నేను చెప్పాను, ఓ, అప్పుడు తెల్లవారుజామున 2 లేదా 3 గంటలు అవుతుందనుకుంటా. నేను, సహోదరి ఏడవవద్దు, దేవుడే స్వస్థపరచువాడై ఉన్నాడు అని అన్నాను. అందుకామె, సహోదరుడ బ్రెన్హామ్, నేను ఏడవడం లేదు అని చెప్పినది. ఆమె చేతి రుమాలను తీసివేసినది. ఆమెకు ముక్కు లేదు. చూడండి, వైద్యులు చెప్పారు క్యాన్సర్ వ్యాధి ఆమెలోని తెల్లని ఎముక వరకు తినివేసినది. అవి కనబడుతున్నాయి. మరియు నేను ఆమె కొరకు ప్రార్థన చేశాను మరియు ఆమెను స్వస్థపరచమని ప్రభువును అడిగాను. మరియు అప్పటి నుండి దాదాపు 4 లేదా 5 వారములు నేను టెక్సార్కానాలో ఉన్నాను మరియు చక్కగా వస్త్రధారణ చేసుకున్న ఒక మర్యాదస్తుడైన వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడు. అతడు, బ్రెన్హామ్ సహోదరుడా, నేను ఒక్క మాట మాట్లాడవచ్చా అని అడిగాడు. అతడు వేదిక మీదకు వచ్చిన వెంటనే ఆ ద్వార పాలకులలో ఒకరు అతన్ని మౌనంగా ఉంచడానికి ప్రయత్నించారు. నేను, సరే, ఏమిటో మనం చూద్దాము అని చెప్పాను. అతడు, ఈ యవన స్త్రీని మీరు గుర్తుపట్టారా అని అడిగాడు. నేను, లేదు, నేను గుర్తుపట్టలేదు అని చెప్పాను. అప్పుడు ఆమె, మీరు ఈ ఫోటోను చూస్తే గుర్తుపడతారు అని అన్నది. మరియు అతడు టెక్సార్కానాలో కీటక నివారణ పని చేస్తాడు మరియు ఆమె అతని తల్లి అయినది. సరిగ్గా ఇదివరకు ఉన్న ముక్కు ఆకారంలోనే పెరిగిన ఒక సరికొత్త ముక్కును కలిగి ఉన్నది. ఇప్పుడు అది ఏమి చూపిస్తుందంటే, దేవుడు అది జరిగించబడటాన్ని నేను చూశాను. ఇప్పుడు ఆ చిన్న శ్రీమతి హార్వే కొరకు దేవుడు దానిని చేయగలడు మరియు ఆయన దానిని చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఏలైనగా ఆ చిన్నది బ్రతకాలని ఆశపడుతున్నది. సహోదరుడా టోనీ, నీవు చెప్పడానికి ఏదైనా ఉందా? Now this man could not swallow even saliva. He liked to die, like I told you, because the one little patient didn't know what the Lord wanted for him. And we finally were all the way to the Gulf of Mexico and had to come back because of a terrible storm. It wasn't even exceeding farther up, but it did. For 4 days and nights, when we finally come back there, he was going to go on out to a lake out past the place, 19 miles out of Chattanooga. And then the axe from the trailer cut right straight in half and dropped him right down. It's about 3 blocks. My sister-in-law's house, where this person had been in the hospital there in Chattanooga. ఆమేన్, ఆమేన్. అవును, అది కూడా మంచిది. అవును, ఆయన ఖచ్చితంగా దానిని చేస్తాడు. ఆయన ఒక స్వస్థపరచువాడై ఉన్నాడు.
Yes. Yes. Yes, brother. Sure.
నేను నిశ్చయముగా సరే కుమారుడా, దేవుడు నీకు దాన్ని పునరుద్ధరిస్తాడని నేను ఆశపడుతున్నాను. నీవు దానితో నేరుగా వెనుకకు వెళ్లి మరియు అతనికి చూపించగలుగుతావు. అది ఖచ్చితం. అది దేవుని మహిమార్థమైన ఒక సాక్ష్యము కొరకై ఉన్నది. దేవుడు దానిని చేయాలని ప్రార్థించండి. ఓ, ఆయన సర్వశక్తి గల దేవుడైతే ఆయన సమస్తమును చేయగలడు. ఆయన వాటిని సమస్తమును చేయలేకపోతే ఆయన సర్వశక్తి గల దేవుడు కాదు. మనము ఏమై ఉన్నామో ఆ విధంగా మనల్ని తయారు చేసినది ఒకటి ఉన్నది. లేదంటే మనకు ఒక పక్షి వంటి తల లేదా అలాంటిదేదో ఉండేది. మనలో ప్రతి ఒక్కరిని ఒక పోలికతో తయారు చేయడానికి ఒక సింధూర వృక్షమును, ఒక చినారు వృక్షమును, ఒక తాటి చెట్టును తయారు చేసి మరియు అవి ఒక్కొక్కటి వాటి స్వభావం ప్రకారం భిన్నంగా ఉండేలా చేయడానికి మన వెనుక ఒక మహామేధస్సు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. మనల్ని కొందరిని బూరుతో, కొందరిని ఈకలతో, కొందరిని చర్మములతో తయారు చేయలేదు. చూశారా, దాని వెనుక ఉన్నది, దానిని నియంత్రించేది ఒక మహామేధస్సు అయి ఉన్నది. అవును, ఆయన సమస్తమును తన చేతులలో పట్టుకుని ఉన్నాడు మరియు ఆయన సమస్తమును చేయగలడని నాకు తెలుసు. మరియు మేము దాని కొరకు ప్రార్థిస్తాము. మేము ప్రార్థిస్తాము. సరియే, మనము
Yes, ma'am, it's all right. Go ahead.
But I know he's a prayer answering God, and I know he's still healed.
Amen.
Because my hip was giving me so much trouble. I couldn't hardly sit down. It just sting, you know, it wasn't pain, but it's down. That growth on my hip. And you prayed for me the other Sunday. Thank God it's gradually getting away. I don't even feel it anymore.
Alagi, amma. Parvaledu, matladandi. ఆమేన్. మీకు తెలుసా సహోదరి స్నైడర్, నేను ఆలోచించడానికి ప్రయత్నించాను. ఒకసారి నేనిక్కడ ఆ అభిషేకములో నిలబడి ఉండగా నేను అనుకున్నాను, నేను సహోదరు కాక్స్ తో చెప్పాను, నేను ఇట్లన్నాను, నేనికపై టెబర్నికల్ వద్ద వివేచనా కూటములను కనీసం ప్రయత్నించబోవడం లేదు. ఓ సహోదరి, ఆ దయ్యము నన్ను ఎంతగా ఆటంకపరుస్తాడో మీకు తెలియదు. వాడు దానిని ఎలా చేస్తాడో మీకు తెలుసా? ఈ వివేచనల గురించి నాకు చెప్తూ ఉంటాడు. మరియు ఇక్కడ ఏమి తెలిసిందంటే, ఇక్కడ శ్రీమతి వుడ్ యొక్క సహోదరి, వారి ప్రజలలో ఎవరిని కూడా నేను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఆ సమయంలో వారు అనేక మంది స్వస్థత పొందారు మరియు ప్రతి ఒక్కరూ అంతెందుకు? మీకు తెలుసు కదా, వారిలో చాలా శాతం మంది స్వస్థత పొందారు. మరియు ఆ తర్వాత ఇప్పుడు వింతైన విషయం ఏమిటంటే, తన సహోదరి, దానికి 2 వారముల క్రితం ఒక రాత్రి నేను ఆమెతో కలిసి భోజనం చేశాను. ఓ, అది ఆ దిగువన కెంటకీలోని పర్వతములలో అయ్యున్నది. మరియు ఆమె శ్రీమతి వుడ్ వంటి స్వరమును కలిగి ఉన్నదని మాత్రమే నాకు తెలుసు. మరియు గదిలో అంత ఎక్కువ వెలుగులేదు. మరియు ఎలాగైనా నేను ఆమె పట్ల ఎటువంటి శ్రద్ధ చూపలేదు. నేను ఆమె భర్తతోనే ఎక్కువగా మాట్లాడాను. ఆమె భోజనము సిద్ధపరిచినది మరియు మేం బయటికి వచ్చి కూర్చొని తిన్నాము మరియు తిరిగి లోపలికి వెళ్లాము. నేను తన భర్తతో మాట్లాడి లేచి వెళ్లిపోయాను. ఈ వేదిక వద్ద నిలబడి ఉండగా నేను ఆ స్త్రీని ఎన్నడూ గుర్తుపట్టలేదని నా గంభీరమైన న్యాయాధిపతి అయిన దేవునికి తెలుసు. మరియు పిదప, స్వస్థత కూటం ముగిసిన తర్వాత పాపులు పశ్చాత్తాప పడటానికి బలిపీఠపు పిలుపునిచ్చాను. మరియు ఇదివరకు ఆమె దానికి వ్యతిరేకంగా చాలా కోపంగా ఉండినది. మరియు ఆమె పశ్చాత్తాపడి ఆమె జీవితమును క్రీస్తుకిచ్చినది. ఆమె తన జీవితమును క్రీస్తుకు లోబర్చుకుంటుందని తన చెయ్యిని పైకెత్తినది మరియు ఏడుస్తూ ఉన్నది. అభిషేకమంతా వెళ్లిపోయిన తర్వాత బలిపీఠపు పిలుపునిస్తూ మరియు అటువంటివి చేస్తున్నాను. మరి అప్పుడు నేను తిరిగాను, మరియు ఇదిగో ఒక దర్శనము వచ్చినది, మరియు నేను ఆమె సహోదరుణ్ణి చూశాను. అది ఒక సహోదరి, ఈమె అతని సహోదరి అయి ఉన్నది, మరియు వారు కలిసి ఉన్నారు, మరియు ఆమె చార్లీ భార్య అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే ఒక రోజు చార్లీ వాళ్ళ ఇంటి దగ్గర బల్ల వద్ద కూర్చుని ఉండగా అతని భార్య దీనురాలు, మరి ఆమె కలిగి ఉన్న ఒక సమస్యను ప్రభువు నాకు చూపించాడు. మరియు సరిగ్గా ఆ ఘడియ నుండే ఇప్పుడు తన బల్ల వద్ద కూర్చుని ఉన్నప్పుడే ప్రభు ఆమె శరీరమును తాకాడు. టోనీ, ఆ దిగువన ఉడతల వేటకు మనం వెళ్లిన చోటై ఉన్నది, మరియు ప్రభు ఆమె శరీరమును తాకి మరియు తన జీవితమంతా ధరించవలసి ఉన్న దీనిని ఆమె నుండి తీసివేశాడు. కేవలం అక్కడ కూర్చొని ఉన్నది, మరియు ఆ చిన్న స్త్రీ ఎల్లప్పుడూ బల్ల అవతలి చివరన కూర్చొని తినేది. కానీ ఈ రోజైతే ఆమె నేరుగా వచ్చి తన కుర్చీని లోపలికి జరుపుకొని సరిగ్గా నా ప్రక్కన కూర్చొని తింటుంది. ఆమె ఏమి చేస్తుందో ఆమెకు అసలు తెలియదు. ఆమె భర్త ఈ విధంగా కూర్చొని ఉన్నాడు, మరియు సోదరుడు బ్యాంక్స్ అక్కడ కూర్చొని ఉన్నాడు, మరియు మేము మాట్లాడుకుంటున్నాము, మరియు ఆమె చుట్టూ తిరిగి వచ్చి తన కుర్చీని తీసుకుని దానిని నా ప్రక్కన వేసుకున్నది, మరియు అది ఒక ఉద్దేశం కొరకై ఉన్నది. ప్రభు సరిగ్గా అక్కడే ఒక దర్శనమును చూపించాడు, మరియు అది ఒక స్త్రీ సమస్య గనక నేను ఆమె భర్తను పిలిచాను. నేను అతనికి ఏమి జరిగిందో చెప్పడం మొదలు పెట్టాను. అతడి అన్నాడు, బ్రెన్హామ్ సహోదరుడా, అది సరిగ్గా ఆ విధంగానే జరిగినది, ఖచ్చితంగా ఆ విధంగానే అయి ఉన్నది. మరియు అక్కడే అతడు ఆమెతో చెప్పాడు, మరియు ప్రభువు ఆమెను స్వస్థపరిచాడు. మంచిది. మరియు ఈ మధ్యనే ఒక రాత్రి కూటం ముగిసిన తర్వాత, మరియు ఈ మరొక సహోదరి, ఈ యవన చార్లెస్ మరియు ఈ స్త్రీ కలిసి ఉండటాన్ని నేను చూశాను. నేను ఇట్లా అనుకున్నాను, ఆమె అతని భార్య అయి ఉంటుంది, కాని అతని భార్య గోధుమ వర్ణపు తల వెంట్రుకలు గలది, మరి ఈమె నల్లని తల వెంట్రుకలు గల స్త్రీ అయి ఉన్నది. మరియు ఆ దర్శనము ఇక్కడ ఒక మూలకి కదిలి వెళ్లడాన్ని నేను గమనించాను, మరియు ఆమె అక్కడ కూర్చొని తన కన్నులు తుడుచుకుంటున్నది, మరియు ప్రభువు ఒక దర్శనమును చూపించాడు. అదెప్పుడంటే ఆమె బలిపీఠపు పిలుపు ప్రార్థనా కూటము ముగిసిన తర్వాత, రోగులు స్వస్థపరచబడటం తర్వాత, మరియు బలిపీఠపు పిలుపు ఇవ్వబడినప్పుడై ఉన్నది. మరియు ఆమె పశ్చాత్తాపపడి తన జీవితమును ఆయనకు ఇచ్చే వరకు దేవుడు వేచియుండి, మరియు పిదప తిరిగి ఆమెను స్వస్థపరిచాడు. మరియు ఆమె సంవత్సరాలుగా ఆమెకున్న అనారోగ్య సమస్యలు ఆమెను ఉబ్బిపోయేలాగా చేసినవి, మరియు ఆమె ఒళ్ళు ఎంతగా తగ్గిపోయి, మరియు అటువంటిదంతా ఎంతగా జరిగిందంటే ఆమె శరీరంలో ఉన్న ఆ విష పదార్థాలు వెళ్లిపోవడం వలన ఆమె పాదములు ముడతలు పడి ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆమె ఎన్నడూ లేనంత మంచి అనుభూతిని అనుభవిస్తున్నది. చూడండి, మరియు ప్రభు తన అద్భుతమైన కృప ద్వారా దానిని ఎలా చేస్తాడో కదా, ఆ కథ అంతేనని నేను అనుకుంటున్నాను. సహోదరి వుడ్, అంతే కదా, మరియు ఆయన ఎలా చేస్తాడో కదా. తర్వాత ఏమంటున్నారు, ఒక్క వారంలో 7 పౌండ్ల బరువు. ఓ, ఆయన దేవుడయ్యున్నాడు, ఆయన కాడా. ఇప్పుడు నేను సహోదరుడు నెవిల్ తో చెప్పడానికి కారణమేమిటో మీకు చెప్తాను. బహుశా ఈ రాత్రికి అతడు ఒక వర్తమానమును కలిగి ఉన్నాడని నేను అనుకున్నాను. లేదు అని అతడు చెప్పాడు. అతడు కలిగి లేడు. మరియు మిగిలిపోయిన కొన్ని ప్రశ్నలను నేను ఇక్కడ కలిగి ఉన్నాను. ఇక్కడికి వచ్చి మరియు ఈ ప్రశ్నలకు జవాబునివ్వవలసిన నైతిక బాధ్యత నాకున్నదని నాకు అనిపించినది. పిదప, ఈ రాత్రి నేను వాటి దగ్గరకు రాలేనివి ఇంకా 2 లేదా 3 ఉన్నాయి. నేను మీకు చూపించగోరుతున్నాను. ఇప్పుడే కొన్ని ఒక బోధకుని నుండి ఇవ్వబడినవి. సహోదరుడు నెవిల్ లేదా బీలర్ ఇప్పుడే వాటిని నాకిచ్చాడు. ప్రకటన 21:19-20 రాళ్లు దేనిని సూచిస్తున్నాయి? ప్రకటన 5:4 జీవులను వివరించండి. అతని ఉద్దేశం 6 అని. అది ప్రకటన 5 కాదు, అది 6 అని నేను అనుకుంటున్నాను. మరియు 24 పెద్దలు ఎవరు? ఆదికాండము 38 ఎర్రని దారము యొక్క అర్థమేమిటి? ప్రకటన 11 ఇద్దరు సాక్షుల మరణమునకు సంబంధించిన కానుకలు ఎక్కడికి పంపబడవలసి ఉన్నవి? 1000 పాలన తర్వాత పరిశుద్ధులు ఎక్కడుంటారు, మరియు వారు ఎటువంటి శరీరమును కలిగి ఉంటారు? మనము దేవదూతలకు ఎలా తీర్పు తీర్చుతాము? 1 కొరింథీయులలో తల వెంట్రుకల విషయము దేవదూతలను బట్టి అని ఎందుకున్నది? కొన్ని మంచి వాటి గురించి మాట్లాడండి. అవి కొన్ని మంచి ప్రశ్నలై ఉన్నవి. ఈ రాత్రి నేను వాటి దగ్గరకు రాలేకపోవచ్చును, కానీ ప్రభుచితమైతే వాటి కోసం ఈసారి మనం వచ్చినప్పుడు నేను వాటిని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ రాత్రి ఇక్కడ నేను కొన్ని మంచి వాటిని కలిగి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మనం కేవలం ప్రార్థించి మరియు మనకు సహాయం చేయమని ప్రభువును అడుగుతాము, మరియు మనం తదుపరి 35-40 నిమిషములు వాటిలోకి వెళ్తాము. ఇప్పుడు ధన్యుడువైన పరలోకపు తండ్రి, నీవు మా కొరకు చేసిన వాటన్నిటిని బట్టి మేము నీకు కృతజ్ఞులమై ఉన్నాము. మరియు ఓ, నీ కృప మా దగ్గరకు దిగిరావడం అనేది ఎంతో ఆశ్చర్యకరముగా ఉన్నది. నేనిప్పుడు ఆలోచిస్తున్నాను, ఈ మధ్యనే ఒక రాత్రి మరి నా చిన్న సహచరురాలు చాలా అనారోగ్యంతో ఉన్నది, మరియు నీవు రంగం మీదకు వచ్చావు. సరిగ్గా ఆ ఘడియ నుండి ఆమెకు జ్వరము తగ్గిపోవడం మొదలైనది, మరియు ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయింది. నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరియు ఈ రాత్రి ఒక చిన్న విన్నపమును కోరిన ప్రతి ఒక్కరికి నీవు తోడుంటావని ప్రార్థిస్తున్నాను. మరియు విషయం తమ స్వంత గృహం వరకు వచ్చేదాకా ఒక చిన్న ప్రార్థన ఎంత విలువైనదో ఎవరికీ అర్థం కాదు. ఓ దేవా, నీవు ఎంత వాస్తవమైన వాడిగా అవుతావో. ఒక వైద్యుడు వెళ్లిపోయి, మరియు నాకు తెలియదు, ఎవరైనా ఆ విధమైన స్థితిలో ఉండటం నేను ఎన్నడూ చూడలేదు అని చెప్పిన ఆ ఘడియలో మరప్పుడు ప్రభువైన యేసు రంగం మీదకు కదిలి వస్తాడు. ఓ దేవా, నీవు మాకు ఎంతో వాస్తవమైన వాడిగా ఉన్నావు, మరియు దానిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా బద్ధకపు మార్గములు మరియు మా తెలివి తక్కువ మార్గములన్నిటికీ నీవు మమ్మల్ని క్షమిస్తావని మేము ప్రార్థిస్తున్నాము. మరియు ఓ ప్రభువా, ఒక అంధకార ప్రపంచములో పాపము మరియు గందరగోళముతో నిండిన ఒక అంధకార ప్రపంచములో మేము కేవలం మానవ మాత్రులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకొనుము. మరియు అది మా ముఖం మీద ఉన్నట్లుగా ఒక తెరగుండా మేము చూస్తున్నాము. మరియు మానవరీత్యా మాకిక్కడ ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకే మేము చూస్తున్నాము మరియు తెలుసుకుంటున్నాము. కానీ ఒకరోజు ఆ తెర తొలగించబడినప్పుడు మేము నిన్ను ముఖాముఖిగా చూస్తాము, మరియు మేము ఎరుగబడిన విధంగానే ఎరుగుతాము. ఆ దినము కొరకే మేము పరితపిస్తున్నాము తండ్రి. ఇప్పుడు మేము ప్రజలకు తమ విన్నపము చొప్పున దేవుని యొక్క వాక్యమును అందించడానికి ప్రయత్నిస్తుండగా మాకు సహాయము చేయమని మేము ప్రార్థిస్తున్నాము. అనారోగ్యం అంతటిని మా నుండి తీసివేయి ప్రభువా, మాకు నీవు అవసరము, మరియు నీవు దానిని అనుగ్రహిస్తావని మేము ప్రార్థిస్తున్నాము. నీ కనికరములు మాకు అనుగ్రహించబడునుగాక. ఏలైనగా యేసు నామములో మేము దానిని అడిగాము, ఆమేన్. ఇప్పుడు మీకు తెలుసా, ప్రశ్నలకు జవాబునివ్వడంలో నేను దేశంలో అత్యుత్తమమైన వ్యక్తినేమీ కాదు, అయితే నాకు సాధ్యమైనంత మంచిగా నేను జవాబునిస్తాను. ఆ రాత్రి నేను మొదలుపెట్టి మరియు ఆపివేయాల్సి వచ్చిన ప్రశ్న ఇదే. ఒక్క ఆత్మ ద్వారా మనమందరము క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. అప్పుడు నేను ఆ ప్రశ్నకే జవాబునిస్తున్నానని మీ అందరికి గుర్తు ఉండి ఉంటుంది. ఇప్పుడు అది అవును, 1 కొరింథీ 12 కనుగొనబడుతుంది. మనము క్రొత్త జన్మను పొందుకునే సమయంలో ఇది జరుగుతుంది. ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మమా, లేదా తర్వాత ఒక బాప్తిస్మము ఉంటుందా, లేదా అది ఒక నింపుదలయ్యి ఉన్నదా? ఇప్పుడు అది ఒక గట్టి ప్రశ్నయ్యి ఉన్నది, మరియు మనము మన మిగతా సమయమంతా సరిగ్గా దాని మీదనే వెచ్చించవచ్చును, మరియు ఈ రాత్రి మరియు రేపు రాత్రి మరియు ఇంకా అలాగే దాని మీద కొనసాగవచ్చును. అది బైబిల్ మొత్తాన్ని తీసుకుని మరియు కలిపి ముడివేస్తుంది. ప్రతి లేఖనము తప్పకుండా బైబిల్లోని ప్రతి ఇతర లేఖనముతో సరిగ్గా ముడిపడవలసి ఉన్నది. అయితే దానిని నాకు తెలిసినంత క్లుప్తముగా స్పష్టముగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అవి ఒకటి కాదు. నీవు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మినప్పుడు అప్పుడు నీవు క్రొత్త జన్మను పొందుకుంటావు. నీవు ప్రభువును నమ్మినప్పుడు నీవు ఒక నూతన ఆలోచనను, ఒక నూతన జీవమును పొందుకుంటావు. కాని అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము కాదు. తుషరా, నీవు నమ్మినప్పుడు నీవు నూతన జన్మను పొందుకున్నావు, నీవు నిత్య జీవమును పొందుకున్నావు. అది దేవుడు నీకిస్తున్న వరమును అంగీకరించడం ద్వారా, సార్వభౌమాధికార కృప ద్వారా దేవుడు నీకిస్తున్న బహుమానమై ఉన్నది. నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, నిత్య జీవమును కలిగి ఉంటాడు. అది క్రొత్త జన్మయ్యి ఉన్నది. నీవు మార్పు చెందావు. దాని అర్థమేమిటంటే నీ మార్గము త్రిప్పబడినది. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము నిన్ను క్రీస్తు యొక్క శరీరంలో పెడుతుంది, పరిచర్య నిమిత్తము వరములకు లోబడినట్లుగా చేస్తుంది. అది నిన్ను ఇంకెక్కువ క్రైస్తవుడిగా చేయదు. అది కేవలం నిన్ను వరముల యొక్క శరీరములో పెడుతుంది. చూశారా, ఇప్పుడు ఒక్క ఆత్మ ద్వారా 1 కొరింథీ 12 మనమందరము ఒక శరీరములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. ఇప్పుడు పౌలిట్లు చెప్తున్నాడు, భిన్నమైన వరములున్నవి, మరియు ఈ శరీరములో 9 ఆత్మ సంబంధమైన వరములున్నవి. మరియు ఈ శరీరములో ఈ వరములలో ఒక దానిని కలిగి ఉండడానికి నీవు ఈ శరీరములోనికి బాప్తిస్మము పొంది ఉండాలి. అవి శరీరముతో పాటు వస్తాయి. అయితే ఇప్పుడు నిత్య జీవమును కలిగి ఉండి ఒక క్రైస్తవునిగా ఉండే విషయమైతే, నీవు నమ్మిన క్షణమే నీవు ఒక క్రైస్తవుడు అయ్యావు. ఇప్పుడు అది నమ్మినట్లు చేయడం కాదు, అది నిజంగా ప్రభు అయిన యేసును నమ్మి మరియు ఆయనను నీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించడమై ఉన్నది. సరిగ్గా అక్కడే నీవు తిరిగి జన్మించావు మరియు నిత్య జీవమును కలిగి ఉన్నావు. దేవుడు నీ లోపలికి వస్తాడు. ఇప్పుడు గమనించండి, నిత్య జీవము యేసు ఇట్లు చెప్పాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అతడు తీర్పులోనికి రాడు గాని మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. సరిగ్గా అప్పుడే నీవు ఒక నూతన సృష్టి అయి ఉన్నావు. పిదప పౌలు అపొస్తలుల కార్యములు 19లో అటువంటి కొందరిని కలిశాడు. అక్కడ వారు ఒక బోధకుణ్ణి కలిగి ఉన్నారు. మరి అతడు అపొల్లో అను పేరు గల ఒక మార్పు చెందిన న్యాయవాది అయి ఉన్నాడు. మరియు అపొల్లో లేఖనములలో ఒక దీటైన వ్యక్తి అయి ఉన్నాడు. మరియు అతడు యేసే క్రీస్తని లేఖనముల ద్వారా రుజువు చేస్తున్నాడు. చూశారా, ఇప్పుడు గమనించండి, అపొల్లో వాక్యములో నుండి వాక్యము ద్వారా రుజువు చేస్తున్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును, వాక్యమును వినుట వలన ఉన్నది. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. మీకది అర్థమైందా? అపొల్లో వాక్యము ద్వారా రుజువు చేస్తున్నాడు. మరియు వీరు క్రైస్తవులు, వీరు అనుచరులు, శిష్యులై ఉన్నారు. మరియు అపొల్లో వాక్యము ద్వారా యేసే క్రీస్తని రుజువు చేస్తున్నాడు. మరియు వారు యోహాను బాప్తిస్మమును మాత్రమే ఎరిగిన వారై మరైనను గొప్ప ఆనందమును కలిగి ఉన్నారు. మరియు వాక్యమును స్వీకరించారు. మరియు పౌలు ఎఫెసు పై ప్రదేశములలో సంచరించినప్పుడు అతడు ఈ శిష్యులను కనుగొని మరియు అతడికి అన్నాడు, మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? చూశారా, ఇప్పుడు మీరు నమ్మినప్పుడు మీరు నిత్య జీవమును కలిగి ఉన్నారు అని యేసు చెప్పాడు. అదే క్రొత్త జన్మయ్యి ఉన్నది. అది నీ మార్పు అయి ఉన్నది, మారడమై ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది మీరు దేనిలోనికైతే బాప్తిస్మము పొంది మరియు మీ ద్వారా పనిచేయునట్లు ఈ 9 వరములకు లోబడతారో అట్టి దేవుని శక్తి అయి ఉన్నది. మరి అవి ఉపదేశించడం, సువార్తికులు, అపోస్తలులు, కాపరులు, ప్రవక్తలు మొదలుగున్నవి. మరియు నీవు ఈ శరీరములోనికి బాప్తిస్మము పొందినప్పుడు శరీరము యొక్క వరములన్నీ దీని లోపలికి వస్తాయి. మరియు అది నిన్ను ఇంకెక్కువ క్రైస్తవునిగా చేయదు గాని అది నిన్ను స్థానం ప్రకారంగా జీవము గల దేవుని సంఘములో పరిచర్య చేసే ఆత్మగా నియమిస్తుంది. ఇప్పుడు మీకు అది అర్థమైందా? చూశారా, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనము దానికి ఒక్కొక్కటిగా జవాబునిద్దాము. 3 ప్రశ్నలున్నాయి. ఒక్క ఆత్మ ద్వారా మనమందరము క్రీస్తు శరీరములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. అది సరియే. 1 కొరింథీ 12 దానికి జవాబునిస్తుంది. మంచిది. మనము క్రొత్త జన్మను పొందుకున్న ఆ సమయములో ఇది జరుగుతుందా? అది అప్పుడేనా? వారు తెలుసుకోవాలనుకున్నది అదే. అవును, ఒక్క ఆత్మ ద్వారా కాదు, కాదు, ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. చూడండి, క్రొత్త జన్మ మొదలయ్యేది అప్పుడు కాదు. క్రొత్త జన్మ మొదలయ్యేది నీవు ప్రభువైన యేసును నమ్మినప్పుడై ఉన్నది. ఇప్పుడు చూడండి, ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు వినండి, నమ్మడం తప్ప నీవు ఏమి చేయగలవు? నీవింకా ఏమి చేయగలవు? కేవలం దానిని నమ్మడానికి మించి నీవు ఏమి చేయగలవు? నీవు చేయగల ఒక్క విషయమును నాకు చెప్పు. దానిని నమ్మడం కాకుండా నీవు చేయగలిగేది ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు నీవు నమ్మడానికి అతీతంగా ఏదైనా జరిగినట్లయితే అది నీ స్వంత క్రియ కాదు, అది దేవుని క్రియ అయి ఉన్నది. అందుచేత ఇప్పుడు మనము దానిని చెప్పినట్లయితే, మీరు, నేను చాలా సార్లు చూశాను, అనేక సార్లు ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటకు భాషలలో మాట్లాడటాన్ని ప్రాథమిక రుజువుగా అంగీకరించడాన్ని చూశాను. మరియు కొన్నిసార్లు ప్రజలను కుదిపివేసి లేదా వారిని కొట్టి మరియు వారిని తట్టి దాన్ని చెప్పండి, దాన్ని చెప్పండి, దాన్ని చెప్పండి, దాన్ని చెప్పండి అని అంటారు. మీకు తెలుసు కదా, ఒక మాటను పదే పదే చెప్పిస్తారు. దాన్ని చెప్పండి, దాన్ని చెప్పండి, దాన్ని చెప్పండి అంటారు. చూశారా, అది మీ అంతట మీరు చేస్తున్న ఒక విషయమై ఉన్నది. మరియు అది అసలేమీ కాదు. మీరు భాషల గందరగోళమును పొందుతారేమో, మీరు అటువంటి చాలా విషయాలను మరియు అనుభూతులను పొందుతారేమో, కానీ మీ వ్యక్తిగత విశ్వాసమునకు అతీతంగా ఏదైనా జరిగినట్లయితే తప్పకుండా అది మీకు ఇవ్వబడిన దేవుని యొక్క దైవిక వరమై ఉండవలసి ఉన్నది. చూశారా, మరియు ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. అది నిజము. చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరియు క్రొత్త జన్మ భిన్నమైన కార్యములై ఉన్నవి. ఒకటి ఒక జన్మ అయి ఉన్నది, ఒకటి ఒక బాప్తిస్మమై ఉన్నది. ఒకటి మీకు నిత్య జీవమును తీసుకువస్తుంది, మరొకటి మీకు శక్తినిస్తుంది. అది పనిచేసేటట్లు చేయడానికి నిత్య జీవములోనికి శక్తిని ఇస్తుంది. చూడండి, ఇప్పుడు మీకది అర్థమైందా? సరే, మంచిది. ఇప్పుడు ఇక్కడ మరొకటి ఉన్నది, 2వ ప్రశ్న. ఆ రాత్రి నేను తీసుకున్న వాటిలో ఉత్తమమైనది యేసు యొక్క శరీరము సమాధిలో ఉన్న 3 దినములు ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నది? ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఆయన ఆత్మ, మీరు గనక లేఖనములను వెంబడించినట్లయితే మంచిది, మనము అనేక స్థలములను తీసుకోగలుగుతాము. అయితే నేను ఆశ్చర్యపోతున్నాను, ఎవరి దగ్గరైనా ఒక బైబిల్ ఉన్నదా? శ్రేఖర్ సహోదరుడా, నీ దగ్గర బైబిల్ ఉందా? మంచిది. సహోదరుడా నెవిల్, నీ దగ్గర ఒకటి ఉందా? నా కొరకు కీర్తనలు 16:10 తెరవండి. మరి ఇంకెవరి దగ్గర ఉంది? సహోదరి వుడ్, అక్కడ నీ దగ్గర బైబిల్ ఉందా? మంచిది. స్పీకర్ సహోదరుడా, మంచిది ఎవరైనా ఒకరు. మీరు అపోస్తల కార్యములు 2:27 తెరవండి. అపోస్తల కార్యములు 2:27. మరియు ఇప్పుడు మొదటిగా యేసు మరణించినప్పుడు, మీరు మరణించినప్పుడు మీ శరీరము చనిపోతుంది. మరణము అనే పదమునకు వేరు చేయబడుట అని అర్థము. కేవలం మీ ప్రియమైన వారి నుండి వేరు చేయబడుట. అయితే ఇక్కడ పరిశుద్ధ యోహాను 11వ అధ్యాయములో ఆయన ఇది చెప్పాడు, వినువాడు కాదు నన్ను మన్నించండి, నా మాటలు వినువాడు నిత్య జీవము గలవాడు అనేది. అది పరిశుద్ధ యోహాను 5:24 ఉన్నది. అయితే ఆయనను ఎదుర్కోవడానికి వచ్చిన మార్థతో యేసు ఇట్లన్నాడు. ఆమె ఇట్లన్నది, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. అయితే ఇప్పుడైనా గాని నీవు దేవుడిని ఏది అడిగినను దేవుడు దానిని నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆయన ఇట్లన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. చూశారా, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, మరియు బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఇప్పుడు చనిపోని ఒక భాగము మనలో ఉన్నది. మరియు నేను ఈ మధ్యనే లేఖనాల వరుస గుండా చూసినట్లుగా ప్రారంభమును కలిగి ఉన్న ప్రతిది అంతమును కలిగి ఉంటుంది. ప్రారంభము లేని వాటికే అంతము ఉండదు. కాబట్టి మనము క్రీస్తును అనగా దేవుడిని అంగీకరించినప్పుడు మనము దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా మారతాము. మరియు సరిగ్గా దేవుని జీవము అంతము లేనిదై ఉన్నట్లే మన జీవము కూడా అంతము లేనిదై ఉంటుంది. మనము నిత్యమైన దానిని కలిగి ఉంటాము. ఇప్పుడు ఎప్పటికీ అనే పదము మనము దానిని చూశాము. ఎప్పటికీ అనే పదము ఒక కాల పరిమితి అయి ఉన్నది. ఎప్పటికీ మరియు సంయోగము ఎప్పటికీ, మరియు అది ఒక అంతమును కలిగి ఉన్నదని మనమిక్కడ కనుగొన్నాము. సరిగ్గా బాధలన్నిటికీ మరియు అనారోగ్యమంతటికీ మరియు దుఃఖమంతటికీ మరియు శిక్ష అంతటికీ ఉన్నట్లే అయి ఉన్నది. మరియు నరకానికి కూడా ఒక అంతమున్నది. కానీ నిత్య జీవమునకు అంతము లేదు, ఎందుకంటే దానికి ఎటువంటి ప్రారంభమూ లేదు. అది ఎన్నడూ చనిపోజాలదు, ఎందుకంటే అది ఎన్నడూ పుట్టలేదు. దాని దినములకు ప్రారంభము లేదు, దాని కాలమునకు అంతము లేదు. ఇప్పుడు మనము నిత్యముగా జీవించగలుగుటకు ఒకే ఒక్క మార్గము ఏమిటంటే నిత్యమైన ఒక దానిని పొందుకోవడం ద్వారానే అయ్యున్నది. మరియు దేవుడు అసలు ఏదైనా లేకముందే దేవుడు ఉన్నాడు. దేవునికి ఒక ప్రారంభమైనా లేదా అంతమైనా ఎన్నడూ లేదు. మరియు దేవుడే ఈ గొప్ప ఆత్మయై ఉన్నాడు. మనము ఆయనను వర్షధనుసులోని ఆ 7 రంగులుగా పోల్చాము. అది చుట్టూ వస్తుంది. భూమి గనక దానికి అడ్డం రాకపోతే ఆ ధనుస్సు నిజానికి పూర్తిగా వృత్తములాగా కనిపిస్తుంది. వర్షధనుస్సును కలగజేసేది కేవలం భూమి యొక్క గోళాకార వంపు చుట్టూ వృత్తాకారంలో ఏర్పడిన నీటి బిందువులే అయి ఉన్నది. అయితే ఇప్పుడు దేవుడు నిత్యుడై ఉండగా మరి ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన సమాధానము, పరిపూర్ణమైన ఆనందము, పరిపూర్ణమైన సంతృప్తి. ఆ 7 ఆత్మలన్నీ మనకు ప్రకటనలో ఉన్నట్లు అవి బయలు వెళ్లినవి. దేవుడు పరిపూర్ణుడని వ్యక్తపరిచినది. దానికి వెలుపల ఉన్న మిగతా ప్రతిదీ దాని నుండి వక్రీకరించబడినదై ఉన్నది. ఇప్పుడు మనము తిరిగి పరిపూర్ణతలోనికి రావడానికి ఒకే ఒక్క మార్గం ఏమిటంటే ఆ పరిపూర్ణత అయ్యున్న దేవుని దగ్గరకు తిరిగి రావడమే అయ్యున్నది. అప్పుడు మనము పరిపూర్ణతలోనికి వస్తాము. అప్పుడు మనము నిత్య జీవమును కలిగి ఉంటాము. అంతము లేకుండా లేదా అటువంటిదేదీ లేకుండా ఉంటాము. అది ఎప్పటికీ నిత్య జీవమై ఉన్నది. ఇప్పుడు అతడు అంతరాత్మ, ఆత్మను గూర్చి మాట్లాడుచున్నాడు. ఏలైనగా మనలో అత్యంత పరిశుద్ధులైన వారి శరీరములను కూడా మనము సమాధి చేస్తాము, ఎందుకంటే అది ఈ శరీరమై ఉన్నది. మరియు శరీరము మొదటిగా దేవుడు దేవుని నుండి బయలువెళ్లిన లోగాస్, లేదా నేను దానిని చెప్పినట్లుగా కాథలిక్కులు దానిని నిత్యమైన దేవుని కుమారత్వము అని పిలుస్తారు. మరది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ మాటకు అసలు అర్థమే లేదు. చూడండి, ఒక నిత్యమైన కుమారుడు ఉండజాలడు. ఎందుకనగా ఒక కుమారుడు ఒక ప్రారంభమును కలిగి ఉండవలసి ఉన్నది. మరియు కావున యేసుకు ఒక ప్రారంభమున్నది. దేవునికి ఎటువంటి ప్రారంభము లేదు. చూశారా, కాని కుమారుడు అది నిత్యమైన కుమారత్వము కాదు. అయితే ఆదిలో తండ్రితో ఉన్న కుమారుడు దేవుని నుండి బయటకు వెళ్లిన లోగాస్ అయి ఉన్నాడు. మరియు ఆ బయటకు వెళ్లినది దేవుని యొక్క థియోఫనీ అయి ఉన్నది. మీరు చూస్తున్నటువంటి కళ్ళను కలిగి లేని మానవ రూపమై ఉన్నది. అది మరి శ్రేష్టమైన కన్నుగలది. మీరు విన్నటువంటి చెవులు దానికి లేవు, కాని అది మరి శ్రేష్టమైన వినికిడి గలది. చూడండి, అది ఒక థియోఫనీ అయి ఉన్నది. అదేమిటంటే ఈ వర్షధనుస్సు అంతా కుదించబడి ఒక థియోఫనీలోకి దిగివచ్చినది. అది ఆ విధంగా ఆ బండగుండా వెళ్లినప్పుడు మోషే దానిని చూశాడు. అతడు వెనుక భాగములను చూసి అది చూడటానికి ఒక మనిషి వలె ఉన్నది అని చెప్పాడు. ఆయన మానవ శరీరంలోనికి దిగివచ్చి మరియు ఒక దూడను తిని కొన్ని పాలు త్రాగి వెన్నను తిన్నప్పుడు అబ్రహాము ఆయనను చూశాడు. ఆయన కేవలం దానిలోనికి అడుగుపెట్టి, మరియు పిదప, అప్పుడే దాని నుండి అదృశ్యమైపోగా అబ్రహాము ఆయనను చూశాడు. మన శరీరములు భూమి యొక్క 16 మూలకాలతో తయారు చేయబడి ఉన్నవని మనము తెలుసుకున్నాము. అవి ఒక చోటికి చేర్చబడతాయి, మరియు దేవుడు వాటిని ఏకము చేసి, మరియు ఈ శరీరములలో 2 దూతలను పెట్టాడు. నిలబడి మాట్లాడిన దూతలై ఉన్నారు, మరియు ఆ సమయంలో దేవదూతలు మనుషులై ఉన్నారు. ఇప్పుడు గమనించండి, మెల్కీసెదకు స్వయంగా దేవుడుగాక మరెవరో కాదని మనము కనుగొంటాము. అది మరెవ్వరూ అయ్యుండజాలదు. ఏలైనగా ఆయన షాలేముకు, అనగా యెరూషలేముకు రాజై ఉన్నాడు. ఆయనకు తల్లి అయినా తండ్రి అయినా లేరు. ఆయన యేసై ఉండజాలడు, ఎందుకంటే ఆయనకు తల్లి మరియు తండ్రి ఉన్నారు. ఆయన దినములకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేదు. ఆ విధంగా ఉండగలిగే ఒకే ఒక్కరు ఉన్నారు, అది దేవుడే. అది దేవుడే ఇక్కడ ఒక థియోఫనీలో నివసించుటయ్యై ఉన్నది. చూశారా, గమనించండి, షాలేము రాజు. ఇప్పుడు దేవుడు కాలము గుండా తన ప్రజలలో జీవించాడు. ఒక త్రోసివేయబడిన రాజుగా దావీదును పర్వతం మీద కూర్చుని ఏడ్చేలా చేసినది అతనిలో ఉన్న దేవుడే అయి ఉన్నాడు. అదే ఆత్మ దావీదు కుమారుడైన యేసులో ప్రత్యక్షపరచబడినది. ఆయన యెరూషలేములో త్రోసివేయబడి మరియు ఏడ్చాడు. యోసేపు 30 వెండి నాణములకు అమ్మివేయబడి, తన సహోదరుల చేత ద్వేషించబడి, తన తండ్రి చేత ప్రేమించబడి, ఫరో యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడ్డాడు. మరియు యోసేపు ద్వారా వస్తేనే తప్ప ఏ మనుషుడును ఎన్నడూ లోపలికి రాలేడు. మరియు బూర మ్రోగినది, మరియు యోసేపు ఎదుట ప్రతి మోకాలు వంగినది. క్రీస్తుకు పరిపూర్ణమైన సాదృశ్యమై ఉన్నాడు. అది ఆ మనుషులలో జీవిస్తున్న క్రీస్తు యొక్క ఆత్మయై ఉన్నది. చూశారా, ఇప్పుడు ఇక్కడ యేసు మరణించినప్పుడు అది శరీరములో ప్రత్యక్షపరచబడిన దేవుడై ఉన్నాడు. దేవుడు మనిషిగా మారాడు. విమోచన చట్టములలో ఇశ్రాయేలీలు పోగొట్టుకున్న స్వాస్థ్యమును ఒక వ్యక్తి విమోచించడానికి గల ఒకే ఒక్క మార్గం ఏమిటంటే, అతడు ఒక బంధువుడై ఉండవలసి ఉన్నది. అతడు ఒక సమీప బంధువుడై ఉండవలసి ఉన్నది. రూతు గ్రంథము దానిని అందముగా వివరిస్తుంది, మరియు అతడు ఒక బంధువుడై ఉండవలసి ఉన్నది. కాబట్టి మానవుడు దేవునికి బంధువుగా మారడానికి దేవుడు మానవుడికి బంధువుగా మారాల్సి వచ్చినది. చూశారా, అతడు తనలో ఒక ఆత్మను కలిగి ఉన్నాడు. ఒక మనిషి పుట్టినప్పుడు అతడు ఆత్మను కలిగి ఉంటాడు, ఎందుకనగా అది ప్రకృతి సంబంధమైన ఆత్మయై ఉన్నది. అది లోకము యొక్క ఆత్మయై ఉన్నది. అది ఈ లోకపు దేవుడి ఆత్మయై ఉన్నది. అతడు కేవలం ఆదాము యొక్క సంతానమై ఉన్నాడు. ఒక చెట్టు దానినదే పునరుత్పత్తి చేస్తుంది, వృక్ష జీవము దానినదే పునరుత్పత్తి చేస్తుంది, జంతువులు వాటినదే పునరుత్పత్తి చేస్తాయి, మనుషులు తమను తామే పునరుత్పత్తి చేస్తారు. వారు అసలైన సృష్టి యొక్క ఉప ఉత్పత్తి అయి ఉన్నారు. అది అర్థమైందా? ఇప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడు అతడు తనలో ఈ లోకపు ఆత్మను కలిగి ఉండి జన్మిస్తాడు. ఆ కారణము చేతనే అతడు తప్పక తిరిగి జన్మించవలసి ఉన్నది. ఏలైనగా ఈ ఆత్మ తల్లిదండ్రుల ద్వారా అయినా గర్భధారణ నుండి వచ్చినది, మరది లైంగిక చర్య ద్వారా వచ్చిన గర్భమై ఉన్నది. మరియు అతడు ఖచ్చితంగా నిరంతరము జీవించలేడు, కాబట్టి అతడు తప్పక తిరిగి జన్మించవలసి ఉన్నాడు. మరియు అతడు దానిని చేయగలగడానికి ముందు దేవుడు దిగివచ్చి మరియు అతడు తిరిగి జన్మించడానికి ఒక మార్గమును కలగజేయాల్సి వచ్చినది, ఎందుకంటే తనను తాను విమోచించుకోవడానికి అతనికి ఏ మార్గమూ లేదు. అతడు నిరీక్షణ లేనివాడై ఉన్నాడు. అతడు నిరీక్షణ లేకుండా, దేవుడు లేకుండా, క్రీస్తు లేకుండా లోకములో తప్పిపోయి నశించిపోయిన స్థితిలో ఉన్నాడు. అతడు తనను తాను రక్షించుకోవడానికి అతడు చేయగలిగేది ఏదీ లేదు. అతడు ప్రతి ఒక్కరూ, అతడొక ప్రధాన యాజకుడైనా, అతడొక బిషప్ అయినా, అతడొక పోప్ అయినా, అతడు ఏమైనా గాని తన ప్రక్కన వ్యక్తి ఎంత దోషి అయి ఉన్నాడో అతడు కూడా అంతే దోషి అయి ఉన్నాడు. కాబట్టి దానిని చేయడానికి ఒక నిర్దోషి అవసరమై ఉన్నాడు, మరియు నిర్దోషి అయిన ఒకే ఒక్కడు స్వయంగా దేవుడే అయి ఉన్నాడు. మరియు దేవుడు దిగివచ్చి మనిషిగా మారాల్సి వచ్చినది, మరియు ఆయన క్రీస్తు రూపంలో వచ్చాడు మనల్ని విమోచించడానికి. మరణపు ముళ్ళును తనలో గుచ్చుకొనుటకు, మరణము యొక్క ముళ్ళును లాగివేయుటకు వచ్చాడు. తద్వారా మనము మన క్రియల ద్వారా లేదా మన మంచితనము ద్వారా కాదు గాని, మనకు ఏ మంచితనము లేదు, కాని ఆయన కృప ద్వారా రక్షించబడుటకై ఉన్నది. పిదప మనము ఆయన యొక్క జీవమును ఈ మర్త్యమైన శరీరములోనికి పొందుకుంటాము, మరియు ఇప్పుడు మనము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలమై ఉన్నాము, మరియు మన యందు నిత్య జీవమును కలిగి ఉన్నాము. మనము దేవుని కుమారులము మరియు కుమార్తెలమై ఉన్నాము. కావున యేసు సజీవుడయ్యుండి, మరియు ఏ మనుషుడు కూడా ఎంత చెడ్డవాడైనా లేదా ఎంత మంచివాడైనా, అతడు ఈ భూమిని విడిచి వెళ్లినప్పుడు అతడు చనిపోలేదు. అతడు మరొక చోట ఉన్నాడు. అయితే తన క్రియలను బట్టి నరకములో శిక్షించబడిన తర్వాత అతడొక నశించిపోవునట్టి జీవమును కలిగి ఉన్నాడు. అయితే మరైనను ఆ జీవము ఆగిపోవలసిందే. ఒకే ఒక్క విధమైన నిత్య జీవము ఉన్నది. ఇప్పుడు మనము దానిని చూశాము. ఒక మనిషి పాపి అయ్యుండి మరియు ఎప్పటికీ శిక్షించబడగలిగితే అతడు నిత్య జీవమును కలిగి ఉంటేనే తప్ప అతడు ఎప్పటికీ శిక్షించబడటం సాధ్యపడదు. అతడు నిత్య జీవమును కలిగి ఉంటే అతడు రక్షించబడినట్లే. చూశారా? కాబట్టి ఒకే ఒక్క విధమైన నిత్య జీవం ఉన్నది, మరియు అది జోయి అయి ఉన్నది, దేవుని యొక్క జీవమై ఉన్నది, మరియు అతడు నశించిపోజాలడు. అయితే దుష్టులు చివరి దినమున వారి తీర్పు కొరకు శరీరములో వారు చేసిన క్రియలు చొప్పున తీర్పు తీర్చబడటకు వేచియుండే స్థలములో, వేదనకరమైన స్థలములో ఉన్నారు. ఇప్పుడు కొందరి పాపములు వారికి ముందుగా వెళ్తాయి, కొందరివి వారి వెంట వెళ్తాయి. ఇప్పుడు మనము మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించడానికి న్యాయవంతుడై ఉన్నాడు. తద్వారా మనమెన్నడూ దేవుని యొక్క తీర్పులో నిలబడవలసిన అవసరం ఉండదు. మీకు అది అర్థమైందా? చూడండి, రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షావిధియూ లేదు. క్రీస్తులో ఉన్న వారికి, మరణములో నుండి జీవములోనికి దాటిన వారికి, చూడండి, మనకు ఏ శిక్షావిధి లేదు. మరియు మనము క్రీస్తు యేసులో ఉన్నాము. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొని వారికై ఉన్నది. ఇషరా, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. మరియు నేను క్రీస్తులో అంగీకరించబడి మరియు క్రీస్తు నా తీర్పును తీసుకొనగా మరియు నా పాపముల కొరకు ఆయన యొక్క ప్రాయశ్చిత్తమును నేను అంగీకరించినట్లయితే దేవుడు నాకు ఎలా తీర్పు తీర్చగలడు? ఆయన క్రీస్తుకు తీర్పు తీర్చినప్పుడే ఆయన నాకు తీర్పు తీర్చేశాడు. అప్పుడు నేను తీర్పు నుండి స్వతంత్రుడనై ఉన్నాను. అప్పుడు నేను రక్తమును చూసినప్పుడు నేను మిమ్మును దాటిపోయేదను. చూశారా? అయితే ఇప్పుడు దుష్టుడు అలా కాదు. అతడు వేదనకరమైన స్థలములోనికి వెళ్తాడు, మరియు అది నిజమని మనకు తెలుసు. దుష్టుడు జీవిస్తున్నాడు, అతడు వేదనకరమైన స్థలములో ఉన్నాడు. అతడు ఎటువంటి ఒక స్థలములో ఉన్నాడంటే అతనికి ఆ విధంగానే ఈ మృతాత్మవాదులు మరియు మధ్యవర్తులు చనిపోయిన ప్రజల యొక్క ఈ ఆత్మలను పిలుస్తారు. మీరు గనక ఎన్నడైనా వాటిలో దేనినైనా చూసి ఉంటే తెలుస్తుంది, ఏదో ఒక విధంగా ఊగిపోతూ అసహ్యమైన జోకులను వేస్తూ మరియు అటువంటి మాటలు పలుకుతుంటారు. మంచిది. ఎందుకు? ది మిరకిల్ ఆఫ్ డానీ మార్టన్ అనే నా వ్యాసమునకు ముందు ఈ మిస్ పేపర్ ను చూడండి. ఆ వ్యాసాన్ని ఎంతమంది చదివారు? అవును, మీలో చాలా మంది చదివారు నిశ్చయముగా. మరియు అది రీడర్స్ డైజెస్ట్ పత్రికలో వచ్చినది. మీరు గమనించారా? సరిగ్గా దానికి ముందే మిస్ పేపర్ గురించి ఉన్నది. ఆమె ప్రపంచమెన్నడూ ఎరుగని అతి గొప్ప మృతాత్మవాది అయి ఉన్నది. ఆమె కథకు 12 పేజీలు ఇవ్వబడ్డాయి, మరియు 50 సంవత్సరాలుగా వారు ఆమెను ప్రపంచమంతటికి పిలిపించారు. మరియు ఆమె ఖచ్చితంగా మృతులతో మాట్లాడుతుందని మరియు ప్రజలు లేచి వస్తారని విజ్ఞాన శాస్త్రపరమైన రుజువు మరియు సమస్తము ఉన్నది. ఏమిటి? దేవుని నామము ఒక్కసారి కూడా ప్రస్తావించబడలేదు. పశ్చాత్తాపము గురించి, దైవిక స్వస్థత గురించి, దాని గురించి ఏమీ లేదు. చూడండి, అక్కడ జరిగిన ఒకే ఒకటి ఏమిటంటే ఆ ప్రజలు ఇలాంటి వాటిని ప్రస్తావించారు. జాన్, నీకు నేను తెలియదా? నేను ఒక ఫలానా చోట ఉన్న జార్జిని, మరియు నేను ఫలానా ఫలానా పనిని మరియు ఫలానా ఫలానా దానిని చేశాను. మనము వెళ్లి దీనిని చేసిన ఆ స్థలము నీకు గుర్తుందా? చూడండి, వారికి తెలిసినదంతా అది మాత్రమే అయ్యున్నది. వారు నశించిపోయారు, దాటిపోయారు. తీర్పు తప్ప వారికి మరేదియూ మిగిలిలేదు. చెట్టు ఎటువైపు ఒరుగుతుందో అది అటువైపే పడిపోతుంది, మరియు మీరు మరణించే స్థితి. ఆ కారణమును బట్టి చనిపోయిన వారి కొరకు ప్రార్థించే విషయంలో నేను విభేదిస్తాను. చూడండి, ప్రార్థనల మధ్యవర్తిత్వము లేదా పరిశుద్ధులతో సహవాసము మరియు మొదలగు వాటిని విభేదిస్తాను. దేవుని వాక్య ప్రకారముగా అది జరగడం అసాధ్యం. ఎవరైనా చనిపోయిన తర్వాత వారి కొరకు ప్రార్థించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. వారి పని అయిపోయినది. వారు కనికరమునకు మరియు తీర్పుకు మధ్యనున్న గీతను దాటివేశారు. వారు కనికరం వద్దకైనా వెళ్లారు లేదా కనికరము నుండి దూరంగానైనా వెళ్లిపోయారు. యేసు అలాగూ చెప్పాడు. పరిశుద్ధ మత్తయి 16వ అధ్యాయంలో ఆయన దానిని బోధించాడు. అది 16వ అధ్యాయం అని నేను నమ్ముతున్నాను. ధనవంతుడు మరియు లాజరు విషయం, ఏ మనుషుడు ఈ అగాధమును దాటలేడు మరియు ఎన్నడూ దాటడు కూడా. విషయం అదే అయ్యున్నది. చూశారా? కాబట్టి అది దానిని స్థిరపరుస్తుంది. ఇప్పుడు అయితే క్రీస్తు మరణించినప్పుడు ఆయన క్రీస్తని సమస్తము సాక్ష్యమివ్వవలసి ఉన్నది. ఇప్పుడు మీ ప్రశ్న దగ్గరకు వెళ్దాము. మొదటి విషయం ఏమిటంటే నక్షత్రాలు ప్రకాశించడానికి నిరాకరించాయి. సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు దాని వెలుగునివ్వలేదు. ఆయన మరణం అప్పుడు భూమి దాని బండలను వెళ్లగ్రక్కినది, మరియు ఆయన చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు, అనగా నోవహు దినములలో దీర్ఘశాంతము కనిపెట్టుచుండగా పశ్చాత్తాపపడని ఆత్మల దగ్గరకు వెళ్లి బోధించాడు. ఆయనను వారు గుర్తించవలసి ఉన్నది. దానిని చూడండి. మరియు ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ ఒక పాపి ఉన్నట్లయితే ఒక్క నిమిషం దానిని ఆలోచించండి. సరిగ్గా ఇప్పుడు బోధించబడుటను మీరు వింటున్న ఈ సువార్త, ఏదో ఒక రోజు మీరు దాని విషయమై సాక్ష్యమివ్వవలసి ఉంటుంది. నీవు ఎవరివైనా గాని ఎక్కడో ఒక దగ్గర నీవు మోకాలు వంచుతావు. అది ఈ రోజు నుండి 10,000 సంవత్సరాల తర్వాత కావచ్చును, అది రేపు ఉదయం కల్లా కావచ్చును, అది ఎప్పుడైనా గాని నీవు ఎక్కడో ఒక దగ్గర మోకరించబోతున్నావు. మరియు నీవు సరిగ్గా ఇదే సువార్త తిరిగి నీకు ప్రకటించబడుటను వినబోతున్నావు. ఏలయనగా ఆ ఆత్మలు చెరలో ఉన్న తర్వాత మరవి హానోకు మరియు వారందరూ మరియు నోవాహు ప్రకటించినప్పుడు ఆ సమయం కొరకు వేచి ఉంటూ ఇప్పుడున్నట్లుగాని దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండగా పశ్చాత్తాప పడని ఆత్మలయ్యున్నవి. నోవహు మరియు హనోకు మరియు వారందరూ బోధించారు మరియు ఆ ప్రజలు నవ్వారు మరియు వారిని ఎగతాళి చేశారు మరియు వారు చెరసాల గృహములో ఉన్నారు. మరియు యేసు వెళ్లి చెరలో ఉన్న ఆత్మలకు బోధించాడు. ఆయన సాక్ష్యమిచ్చాడు. ఆయన అదేనని ఆకాశము సాక్ష్యమిచ్చినది, ఆయన అదేనని భూమి సాక్ష్యమిచ్చినది, ఆయన అదేనని పాతాళము సాక్ష్యమిచ్చినది. బైబిలు ఇట్లు చెప్పినది, దావీదు అనేక సంవత్సరాల క్రితం కీర్తనల్లో, మంచిది సహోదరుడా, నీవు కోరినట్లయితే నీవు కీర్తనలను చదువు. కీర్తనలు 16:10. ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. సహోదరుడా, దానినే పేతురు బోధించిన చోట అపొస్తలుల కార్యములు 2:27 చదువు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. సహోదరుడా, మీరు దాని సందర్భమును తెలుసుకొనగలుగుటకు దానిపైన 2 చదవండి. ఏలయనగా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుండిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇప్పుడు తర్వాత వచనమును చదవండి. నీవు నాకు జీవ మార్గములను తెలిపితివి, నీ ముఖ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. అవును, గమనించండి, ఇప్పుడు నా యెహోవా సాక్షి స్నేహితుడా, దాని గురించి నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. చూశారా, పాతాళం అనేది హేడిస్, షియోల్, లేదా మీరు దానిని ఏమని పిలువగొడతారో అది ఒక స్థలమైనట్లయితే, అది గనుక సమాధి వద్ద అంతమైపోతే, అటువంటప్పుడు ఆయన ఎందుకని నేను నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టను, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయను అని అన్నాడు? దాని సంగతి ఏమిటి? చూశారా, ఇక్కడ ఆయన శరీరము సమాధిలో ఉన్నది మరియు ఆయన యొక్క ఆత్మ పాతాళములో ప్రకటిస్తూ సజీవముగా ఉన్నది. దాని సంగతి ఏమిటి? ఆయన మరలా ఆయన యొక్క థియోఫనీలో ఉన్నాడు. థియోఫనీలోనే ఉన్న ఆ ప్రజలతో ఆయన యొక్క ఆత్మ ఆ దిగువన ఉన్నది. మరియు దీర్ఘశాంతము వేచి ఉన్నప్పుడు వారు పశ్చాత్తాప పడలేదని వారికి సాక్ష్యమిచ్చుచున్నది. మరొక మాటలో చెప్పాలంటే ఆయన తలుపును తట్టాడు. మరియు ఆ తలుపు తెరవబడినప్పుడు మరియు పశ్చాత్తాప పడని ఆ ఆత్మలన్నిటితో ఆయన ఇట్లన్నాడు, శ్రీ సంతానమును నేనే, అక్కడున్న హానోకు చూచినది నన్నే, అక్కడున్న పరదేశులో అయ్యున్నది, మరొక స్థలమయ్యున్నది. ఇప్పుడు ఆ 3 గురించి ఎన్నడూ తప్పిపోకండి. దుష్టులు ఉండే స్థలము, నీతిమంతులు ఉండే స్థలము, మరియు స్వయంగా పాతాళము. చూశారా, సరిగ్గా పరలోకం యొక్క త్రిత్వము వలె ఉన్నది. ఎలాగంటే తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. మృగం యొక్క త్రిత్వము వలనై ఉన్నది. అబద్ధ ప్రవక్త, మృగము మరియు మృగము యొక్క ముద్ర, మరియు అదంతా కూడా గుర్తుంచుకోండి, అదంతా త్రిత్వములో ఉన్నది. త్రిత్వము ఒక్క దానిని చేస్తుంది, పరిపూర్ణము చేస్తుంది, ఒకటి పరిపూర్ణమవుతుంది. మీరు 3 పరిపూర్ణము చేయబడ్డారు, అంతరాత్మ, శరీరము మరియు ఆత్మ, నీరు, రక్తము మరియు నరములు. చూడండి, మీరేమయ్యున్నా గాని పరిపూర్ణమైన ఒక్క దానిని తయారు చేయడానికి మీరు 3 తీసుకోవాలి. 3 ఒక గాజు ముక్కను తీసుకుని దానిపై సూర్యకాంతిని పడనివ్వండి, మీకు ఒక పరిపూర్ణమైన వర్షధనుసు ఏర్పడుతుంది. చూశారా, ప్రతి దానిలో ఒక పరిపూర్ణమైన దానిని కలగజేయడానికి మీరు 3 కలిగి ఉండవలసి ఉన్నది. మరియు ఇప్పుడు దీనిని గుర్తుంచుకోండి, ఆయన మరణించినప్పుడు ఆయన మొదట వెళ్లి చెరలో లేని ఆత్మలకు, చెరలో ఉన్న ఆత్మలకు ప్రకటించాడు. మరియు ఆయనే ఆ శ్రీ సంతానమని సాక్ష్యమిచ్చాడు. ఆయన తన 10,000 పరిశుద్ధులతో వచ్చుటను హానోకు చూసినది ఆయననే అయ్యున్నది. నోవహు ద్వారా మరియు హనోకు ద్వారా మరియు నీతిమంతుల ద్వారా ప్రకటించబడిన లేఖనములకు ఆయన సాక్ష్యమివ్వవలసి ఉన్నది. అది ఆయనే అని సాక్ష్యమివ్వవలసి ఉన్నది. సమస్తము దానిని గుర్తించవలసి ఉన్నది. అప్పుడు ఆయన పాతాళములోనికి దిగి వెళ్లాడు మరియు అపవాది నుండి మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాలపు చెవులను తీసుకున్నాడు. తిరిగి పరదేశులోనికి వచ్చి మరియు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును మరియు నీతిమంతులను తీసుకుని మరియు తిరిగి లేచాడు. మత్తయి 24. మరియు వారు సమాధిలో నుండి బయటకు వచ్చి మరియు పట్టణములో ప్రవేశించి వీధులలో ప్రజలకు అగుపడ్డారు. హల్లెలూయా! విషయం అదే అయి ఉన్నది. ఇప్పుడు అయితే ఆయన శరీరము ఆయన యొక్క ఆత్మ నశించిపోయిన వారికి సాక్ష్యమిస్తూ దిగువన ఇక్కడ అపవాది నుండి తాలపు చెవులను తీసుకుని మరియు తిరిగి వస్తూ అబ్రహాము ఇస్సాకులను తీసుకుని వస్తుండగా ఆయన యొక్క ఆత్మ అక్కడ దానిని చేస్తూ ఆయన యొక్క ఆత్మ అక్కడ ఉండగా మరి ఆయన శరీరము సమాధిలో ఉండి ఉన్నది. ఆ కారణమును బట్టియే యేసు దానిని చెప్పాడు, మంచిది, మూడు దినములలో నేను దానిని లేపుతాను, మూడు దినములలో నేను లేస్తాను అని యేసు ఎందుకన్నాడు? ఆయన శుక్రవారం మధ్యాహ్నం చనిపోయి ఆదివారం ఉదయమునే లేచాడు కదా అని ప్రజలంటారు. కాని గమనించండి, మీరు గనక పదకోశములో చూసినట్లయితే అది మూడు దినముల లోపు అయ్యున్నది. ఏలైనగా దావీదు అభిషేకం క్రింద పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం క్రింద ఉండి నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయను అని పలికాడని ఆయనకు తెలుసు. అది ఆయనకు వర్తిస్తుందని ఆయనకు తెలుసు. దాని అర్థం తానేనని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనే దేవుని యొక్క పరిశుద్ధుడై ఉన్నాడు మరియు 72 గంటల్లో కుళ్ళు పట్టడం మొదలవుతుందని ఆయనకు తెలుసు. ఆ 3 రోజులలోపు ఏదో ఒక సమయంలో ఆయన మరలా అక్కడ నుండి బయటకు రాబోచున్నాడు. ఎందుకనగా లేఖనములు బ్రద్దలు చేయబడలేవు మరియు దానిలో ఉన్న ప్రతి వాగ్దానము నాకు చెంది ఉన్నది మరియు మీకు చెంది ఉన్నది, అది మనది. ఆయన ఇట్లు చెప్పాడు, మీరు ఈ శరీరమును నాశనము చేయండి, 3 రోజులలో నేను దానిని లేపుతాను. ఏలయనగా ఆయన ఇట్లు పలికాడు, నేను నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టను, నా పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయను. 3 దినములలో ఆ శరీరము అక్కడి నుండి బయటకు వస్తుందని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన పూర్తిగా 3 దినములు లేడు. లేదయ్యా, ఆయన నిశ్చయముగా లేడు. ఆయన కేవలం శుక్రవారం మధ్యాహ్నము నుండి ఆదివారం ఉదయం వరకు ఉన్నాడు. ఆ శరీరములోని ఒక్క కణము కూడా కుళ్ళిపోజాలదు. మరియు ఆయన మరణించి ఉన్నాడు మరియు సుగంధ ద్రవ్యము పూయబడి లేదా వస్త్రములలో చుట్టబడి సమాధిలో పెట్టబడ్డాడు. తేమగా ఉండే ఆ వేడి దేశంలో కేవలం కొన్ని గంటలైతే చాలు, మరి ఆయన కుళ్ళిపోవడం మొదలవుతుంది. మీకు తెలుసు కదా, ఆయన శరీరము కుళ్ళిపోతూ ఆయన ముక్కు రాలిపోవడం మరియు అటువంటివి జరుగుతాయి. కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. తేమగానున్న ఆ వేడి దేశములో ఆ విధంగా జరుగుతుంది మరియు అది కుళ్ళిపోవడం మొదలయ్యేది, ఎందుకంటే అది ఒక శరీరమై ఉన్నది. అయితే ఆ కణము కుళ్ళిపోవడానికి ముందే నా పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయను అని ప్రవక్త అయిన దావీదు ద్వారా దేవుడు పలికాడని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన దేవుని వాక్యమును తీసుకుని మరియు దాని ద్వారా ఏ విధంగా జీవించాడో కదా. ఇప్పుడు అక్కడ ఆయనకు చెంది ఉన్న వాగ్దానములలో ప్రతిది మరి దేవుడు వాటిలో ప్రతి దానిని నెరవేర్చాడు. మరి విశ్వాసికి చెంది ఉన్న ప్రతి వాగ్దానము మరి వాటిలో ప్రతి వాగ్దానమును దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. కేవలం అది సత్యమయ్యున్నదని నిశ్చయతతో ఉండండి. ఆమేన్. కాబట్టి ఆయన ఆత్మ, మీరు ఇట్లా అనుకుంటున్నారా? అది కాదు, నన్ను మన్నించండి. యేసు యొక్క శరీరము సమాధిలో ఉన్న 3 దినములు ఆయన ఆత్మ ఎక్కడున్నది? ఆయన ఆత్మ పాతాళములో ఉన్నది, దిగువ ప్రాంతములలో ఉన్నది. మరియు ఆయన తిరిగి లేచాడు. మరియు మీకు ఎంతగానో సహాయపడే ఒక చిన్న ప్రకటనను నేను ఇక్కడ జత చేయవచ్చును. ఆయన లేచినప్పుడు, ఆయన మృతులలో నుండి లేచినప్పుడు ఆయన అప్పటికి విమోచన కార్యమును సంపూర్ణంగా పూర్తి చేయలేదు. అది నిజము. ఆయన ఆ సమస్తమును శుద్ధి చేయవలసి ఉన్నది, వెల చెల్లించబడినది. అయితే పాతాళం యొక్క భయము, సమాధి యొక్క భయము, మరియు ఇక్కడ ఆయన మరణించినప్పుడు ఆయన నేరుగా వెళ్ళాడు. ఆయన మరణించినప్పుడు ఆయన పని చేయడం అసలు ఆపలేదు. ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. బహుశా నా అతి ప్రవర్తనకు నన్ను మన్నించండి, అయితే ఆయన ఎన్నడూ ఆగలేదు. మీరు ఎన్నడూ చనిపోరు. మీ శరీరము కొంతకాలం విశ్రాంతి పొందవచ్చేమో గాని దేవుడు దానిని లేపుతాడు. ఆయన దానిని లేపుతానని ఆయన వాగ్దానం చేశాడు. అయితే దేవుడు ఎలాగైతే నశించిపోలేడో అలాగే మీరు కూడా నశించిపోలేరు. అది వాస్తవం. చూడండి, ఆయన మరణించిన తర్వాత ఎవరికి? శిష్యులకు మరణించిన వాడిగా ఉన్నాడు. ఆయన నిద్రిస్తున్నాడు. ఆయన దానినే చేస్తున్నాడు. వారు ఆయనను నిద్రలోకి పంపారు. నేను వెళ్లి అతన్ని మేల్కొల్పుతాను అని ఆయన లాజరు గురించి చెప్పినట్లుగానే ఉన్నది. దేవుడు ఆయనను మేల్కొల్పవలసి ఉన్నది. చూడండి, ఆయన నేరుగా క్రిందకు వెళ్లాడు. ఆయన ప్రకటించడాన్ని కొనసాగించాడు మరియు ఆయన ఇక్కడ చెరలో ఉన్న ఆత్మలకు బోధించాడు. నేరుగా పాతాళములోనికి వెళ్లి అపవాది నుండి తాళపు చెవులను తీసుకున్నాడు. తిరిగి నేరుగా పైకి వచ్చి మరియు మరలా పరదయసులో ప్రకటించాడు. మరియు 3వ దినమున మరలా తిరిగి పైకి లేచాడు. 40 దినములు తన అపోస్తులను దర్శించాడు. మరియు 40వ దినము యొక్క ముగింపులో ఆయన నేరుగా పైకి వెళ్లాడు. ఎందుకంటే మన పైనున్న సమస్తమును, మూఢనమ్మకాలను మరియు మిగతా ప్రతి దానిని, ఆయన ప్రతి మూఢనమ్మకమును, ప్రతి సందేహమును నరికివేసి మరియు ఆయన యొక్క ఆరోహణములో భూమి నుండి మహిమలోనికి ఒక ప్రార్థన వరుసను కట్టాడు. పైకి వెళ్లి మరియు తన మహోన్నతిని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. జయించినవాడు, గొప్ప జయశీలుడై ఉన్నాడు. ఖచ్చితంగా మరణము ఆయనను పట్టుకోలేకపోయినది, పాతాళము ఆయనను పట్టుకోలేకపోయినది, భూమి ఆయనను పట్టుకోలేకపోయినది. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు ఇవ్వబడినది. ఆయన అత్యంత తక్కువ స్థాయి గల పట్టణమునకు మరియు అత్యంత తక్కువ స్థాయి గల ప్రజల యొద్దకు వెళ్లాడు, మరియు అత్యంత తక్కువ స్థాయి పేరు ఆయనకు ఇవ్వబడినది. మానవుడు ఆయనకు చేసినది అదే అయ్యున్నది. ఆయన అత్యంత దయనీయమైన పట్టణమైనట్టి ఎరుకోకు వెళ్లాడు. ఆయనను చూడటానికి అత్యంత పొట్టి వ్యక్తి చెట్టు నెక్కాల్సి వచ్చినది. మానవుడు ఆయనను ఉంచినది ఆ చోటనే అయ్యున్నది. ఆయన ఒక కాళ్ళు కడిగేవాడిగా ఉన్నాడు. అది ఒకరికి ఇవ్వబడగల అత్యంత తక్కువ స్థాయి పని అయ్యున్నది. ఆయన అత్యల్పుడిగా మారినాడు, మరియు పెట్టబడగల అత్యంత నీచమైన పేరుతో ఆయన పిలువబడ్డాడు. బయల్జెబూబు, దయ్యములకు అధిపతి అని పిలువబడ్డాడు. మానవుడు ఆయనకు అత్యంత అల్పమైన పేరును, అత్యంత తక్కువ స్థానమును ఇచ్చాడు, మరియు ఆయనను అధమ పాతాళము యొక్క అత్యంత అధమ భాగములలోనికి పంపించాడు. దేవుడు ఆయనను లేపి మరియు ఆయనను అత్యున్నతమైన ఆకాశములకు పంపించాడు, మరియు నామములన్నిటికన్నా ఉన్నత నామమునిచ్చాడు. హల్లెలూయా. అంతెందుకు ఆయన పరలోకమును చూడటానికి కూడా క్రిందకు వంగి చూడవలసి ఉంటుంది. నీ సింహాసనము ఆకాశ మహాకాశములకు పైగా హెచ్చించబడి ఉన్నది, మరియు పరలోకములోను మరియు భూమి మీదను ఎన్నడైనా పెట్టబడిన అత్యంత గొప్ప నామము ఆయనకే చెంది ఉన్నది. దేవుడు ఆయనకు చేసినది అదే అయ్యున్నది. మనుషుడు ఆయనను అత్యంత తక్కువ స్థానములో ఉంచాడు, మరియు దేవుడు ఆయనను అత్యంత ఉన్నతమైన వాడిగా చేశాడు. అదిగో ఆయన అక్కడున్నాడు. అత్యంత తక్కువ స్థానము నుండి అత్యున్నతమైన స్థానమునకు చేరుకున్నాడు. ఆయన మనల్ని అత్యున్నతమైన స్థానమునకు తీసుకురాగలుగుటకు ఆయన అత్యంత తక్కువ స్థాయికి వచ్చాడు. ఆయన కృప ద్వారా మనము ఆయనగా దేవుని కుమారులుగా మారడానికి ఆయన మనవలే మారాడు. ఆయన అక్కడికే వెళ్లాడు. ఆమేన్. ఆయన నామము స్తుతింపబన్నుగాక. ఏదో ఒక రోజు మనము కూడా రాగలుగుటకు ఆయన ఒక మార్గమును కలగజేశాడు. నేను జీవిస్తున్నాను గనక మీరును జీవింతురు. ఓ, ఎటువంటి ఆశ్చర్యము లేదు. మనిషి ఆ దర్శనమును పట్టుకున్నప్పుడు దానిని వివరించగలిగిన ఒక మనిషి ఎన్నడూ లేడు. వారు దానిని వివరించడానికి ప్రయత్నించి తమ మతిని కోల్పోయారు. ఈ గొప్ప పాట, ఓ దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది మరియు స్వచ్ఛమైనది, కొలువలేనిది మరియు దృఢమైనది. ఆ చివరి వచనం, లేదా అది మొదటి వచనమని నేను నమ్ముతున్నాను. మనము సముద్రమునంతా సిరాతో నింపి మరియు ఆకాశమంతటిని తోలు కాగితం వలె చేసి అది ఎక్కడ కనుగొనబడిందో మీకు తెలుసా? ఒక పిచ్చి ఆసుపత్రిలో గోడ మీద వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ఆ ప్రేమను ఏ మనుషుడు ఎన్నడూ వివరించలేడు. ఓ, ఆయన మన కొరకు ఏమి చేశాడన్న దానిని చెప్పడం ఎప్పటికీ సాధ్యపడదు. మాయ్, అక్కడ మీరు ఒక్క యోగ్యతనైనా ఎలా పెట్టగలుగుతారు? ఆది నుండి అంతము వరకు అది ఆయన కృపే అయి ఉన్నది. నేను తప్పిపోయి పాడైపోయి నిస్సహాయునిగా ఉన్నాను. ఏ మంచి లేదు, అటువంటిది ఏదీ లేదు. మరియు ఆయన తన కృప ద్వారా వచ్చి మనల్ని రక్షించాడు. ఓ మాయ్, అది ఆయన, అది నా ప్రభువు, అది ఆయన ప్రేమ, అది ఆయన మంచితనం. ఇప్పుడు మనకు దాదాపు 7 నిమిషములున్నది మరియు 15 ప్రశ్నలున్నాయి. స్త్రీలు సంగమునకు వెలుపల వ్యక్తిగత పని చేయడం సరైనదని మీరు అనుకుంటున్నారా? అవును, అది కేవలం ఒక ప్రశ్న, కేవలం ఒక లేఖన సంబంధమైన ప్రశ్న కాదు. అయితే నిశ్చయముగా నేను సరియైనని అనుకుంటున్నాను. అవునయ్యా, మనమందరము కలిసి పనివారమై ఉన్నాము. స్త్రీలకు వారి స్థలములున్నవి మరియు నిశ్చయముగా వారు కలిగి ఉన్నారు. అవునయ్యా, మీరు చేయగలిగిన వ్యక్తిగత పనంతటిని చేయండి, మరియు దాని కొరకు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మంచిది, ఇప్పుడు మనము చూద్దాము. దయచేసి త్రిత్వమును వివరించండి. వారు ఇద్దరు వ్యక్తులు కాకపోతే కుమారుడు ఎలా తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని తండ్రికి విజ్ఞాపన చేయగలడు? మంచిది, ప్రియమైన స్నేహితుడా, అది ఒక ప్రత్యక్షతయ్యి ఉన్నది. నేను మరియు నా తండ్రి ఒక్కటై ఉన్నాము అని యేసు చెప్పినట్లయితే అప్పుడు వారు ఎలా ఇద్దరై ఉండగలరు? చూశారా, ఇప్పుడు వారు ఇద్దరు కాదు. ఒకసారి ఒక స్త్రీ నాతో ఇట్లు చెప్పినది, మరియు నేను దానిని వివరిస్తూ ఉన్నాను. ఆమె ఇట్లన్నది, నీవు మరియు నీ భార్య ఇద్దరు ఉన్నారు, మరైనను మీరు ఒకటై ఉన్నారు. నేను ఇట్లు చెప్పాను, కాని దేవుడు మరియు కుమారుడి విషయం దానికి భిన్నమైనది. చూడండి, నేను ఇట్లన్నాను, నీవు నన్ను చూస్తున్నావా? అవును. నీకు నా భార్య కనిపిస్తుందా? లేదు. నేను ఇట్లన్నాను, అలాగైతే తండ్రి మరియు కుమారుని విషయం భిన్నమైనది. యేసు, మీరు నన్ను చూసినప్పుడు మీరు తండ్రిని చూసియున్నారు అని అన్నాడు. చూశారా, తండ్రి మరియు కుమారుడు. తండ్రి సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు, దేవుని యొక్క అభిషేకించబడిన కుమారుడైన యేసు క్రీస్తు అనబడే ఒక మందిరములో నివసించుచున్నాడు. యేసు ఒక మనిషి అయి ఉన్నాడు, దేవుడు ఒక ఆత్మయ అయి ఉన్నాడు. మరియు ఏ మనుషుడును ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు, కాని తండ్రి యొక్క అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క దైవత్వము, ఆయన ఏమయ్యున్నను, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుని కంటే తక్కువ కాదు, లేదా ఎక్కువ ఏమీ కాదు. ఆయన ఒక మానవుడై ఉన్నాడు. దేవుడు నివసించినట్టు ఒక ఇల్లు అయి ఉన్నాడు. అది నిజము. ఆయన దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నాడు. ఇప్పుడు దాని మీద మీకు కొన్ని లేఖనములు కావాలంటే, సహోదరుడా నెవిల్, నీవు నా కొరకు పరిశుద్ధ మార్కు 14:62 తెరవగలవు, మరియు సహోదరి వుడ్, నీవు నా కొరకు ఎఫెసీ 1:20 తెరవగలవు. ఇంకెవరైనా బైబిల్ను కలిగి ఉన్నారా? మంచిది, మీ చెయ్యిని పైకెత్తండి. సహోదరి అర్నాల్డ్, అక్కడ నీ దగ్గర ఒకటి ఉన్నదా? మంచిది, నీవు నా కొరకు అపోస్తలుల కార్యములు 7:55 తెరవగలవు. మంచిది, మార్కు 14:62, సహోదరుడు నెవిల్, మరియు సహోదరి వుడ్స్, ఎఫెసీ 1:20, అపోస్తలుల కార్యములు 7:55, సహోదరి అర్నాల్డ్. మంచిది నెవిల్ సహోదరుడా, నీవు దానిని తీసావా? మంచిది, ఇప్పుడు చదువు. యేసు నేనే, మరియు మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరు అని చెప్పాను. మంచిది, ఇప్పుడు అక్కడ మొదటి పదబంధమును గమనించండి. యేసు నేనే అని చెప్పాడు. నేనే, నేనే అనువాడు ఎవరు? దానిని అనువదించగల ఒక వ్యక్తి ప్రపంచమంతటిలోనూ ఎన్నడూ లేడు. చివరికి పదకోశములను మరియు అటువంటి వాటిని చదివే మీలో కూడా దానిని కనుగొనగలిగే వ్యక్తి ఎన్నడూ లేడు. అది JVHU అయి ఉన్నది, మరియు హెబ్రి పండితులు సైతం దానిని ఎన్నడూ ఉచ్చరించలేకపోయారు. అక్కడ ఆ మండుచున్న పొద ఆ రోజు ఆయన మోషేను కలిసినప్పుడు అది JVHU అయి ఉన్నది. కాబట్టి వారు దానిని JOH యెహోవా అని ఉచ్చరించారు, కాని అది యెహోవా కాదు, JVHU. చూడండి, ఎవరికి తెలియదు. మరియు మంచిది, మోషే కూడా దానిని కనుగొనలేకపోయాడు అని మీరంటారు. అతడు ఇట్లా అడిగాడు, ఎవరివని నేను చెప్పగలను? అందుకు ఆయన ఇట్లన్నాడు, ఉన్నవాడు నిన్ను పంపాడని చెప్పు. నేను ఉన్నవాడను. ఇప్పుడు గమనించండి, నేను ఉన్నవాడను అనేది వర్తమాన కాలమై ఉన్నది. నేను ఇది వరకు ఉన్నాను లేదా నేను ఇక మీదట ఉంటాను కాదు, నేను ఉన్నవాడను. ఇప్పుడు ఆయన ఇట్లన్నాడు, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థముగా ఉండును, నేను ఉన్నవాడను. ఇప్పుడు ఆ రోజు పండుగ వద్ద ఇక్కడ నిలబడి ఉన్న యేసును చూడండి. వారి కన్నారు, నీకు పిచ్చి పట్టిందని ఇప్పుడు మేము ఎరుగుదుము. సరైన మాటల్లో చెప్పాలంటే నీవు వెర్రివాడవు. వెర్రి అంటే పిచ్చి అయి ఉన్నది. నీకు పిచ్చి పట్టిందని మాకు తెలుసు. నీవు ఒక సమరయుడవు, నీకు దయ్యం పట్టినది. పరిశుద్ధ యోహాను 6:00. మరియు అతడి కన్నాడు, ఇప్పుడు నీవు, నీకు 50 సంవత్సరాలైనా లేవే? నీవు అబ్రహామును చూసావని నీవు చెప్తున్నావా? ఆయన తనకున్న వయసు కంటే పెద్దవాడిగా కనబడి ఉండవచ్చును, అయితే ఆయనకు 30 సంవత్సరాలు మాత్రమే. కాని ఆయన యొక్క సేవ అటువంటిది. ఇట్లన్నారు, నీకు 50 సంవత్సరాలైనా లేవు, మరియు నీవు అబ్రహామును చూశావని చెప్తున్నావా? నీకు పిచ్చి పట్టిందని ఇప్పుడు మేము ఎరుగుదుము. చూశారా? అప్పుడు ఆయన ఇట్లన్నాడు, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. నేను ఉన్నాను. ఆ గొప్ప ఉన్నవాడు ఆయనే అయి ఉన్నాడు. ఇక్కడ ఆయన మరలా ఆ యూదులతో దానిని చెప్తున్నాడు. చూడండి, నేనే, మరియు నేను సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమునకు వచ్చుటను మీరు చూసినప్పుడు. అది సరియేనా సహోదరుడా? దానిని మరలా చదువు. మరియు మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరు. సహోదరి వుడ్, ఇప్పుడు మీది చదవండి. అవునమ్మా, క్రీస్తును మృతులలో నుండి లేపి పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఆ బలాతిశయమును క్రీస్తులో కనబరిచెను. మంచిది సహోదరి, మీది చదవండి. చూడండి, అది సరిగ్గా అదే అయ్యున్నది. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచెను. ఇప్పుడు మీరు చూడండి, దేవుడు ఒక పెద్ద కుడి చెయ్యిని కలిగి ఉండి, చూడండి, మరియు యేసు ఆయన యొక్క కుడి చెయ్యి మీద నిలబడి ఉండటం కాదు. కుడి చెయ్యి అంటే అధికారము అని అర్థము. చూశారా? కేవలం ఉదాహరణకు, ఒకవేళ సంఘము పూర్తిగా నా అధికారం క్రింద ఉండి, లేదా నేను ఏదో ఒక విధమైన బిషప్పునయుండి, మరియు సహోదరుడు నెవిల్ నా స్థానమును తీసుకున్నట్లయితే ఏమవుతుంది? అతడు నా కుడి చెయ్యి అవుతాడు. చూడండి, దాని అర్థం ఏమిటంటే అతడు నా కుడిపార్శ్వమున ఉంటాడు. ఇప్పుడు యేసు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎఫెసీలో అతడు దాన్ని వివరిస్తున్నప్పుడు ఆయన ఆ విధంగా చెప్తాడు. ఆయన సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున ఉన్నాడు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయన పునరుద్ధానము తర్వాత ఆయన దానిని చెప్పాడు. నా చేతులకు ఇవ్వబడినది. పరలోకమందును భూమి మీదను నేను సర్వాధికారమును కలిగి ఉన్నాను. కావున మీరు వెళ్లి మరియు సర్వజనులకు ఉపదేశించండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము, అది ఎక్కడున్నది? ఆయన కాకుండా మరొక దేవుడు పైన అక్కడ ఉన్నట్లయితే అతడు శక్తి లేనివాడవుతాడు. చూశారా, వేరే ఏ దేవుడు ఉండజాలడు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి మీరు చూడండి, ఆయన కుడి పార్శ్వమున నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రశ్న అడిగినట్లుగా దాని అర్థం అది కాదు. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక ఆత్మయై ఉన్నాడు. అవును, అది ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేనని చెప్పండి. దేవుడు ఒక ఆత్మయై ఉన్నాడు, యేసు ఒక మానవుడై ఉన్నాడు, మరియు యేసు శరీరధారి అయిన దేవుడై ఉన్నాడు. యేసు మనము దేవుడిని ఎన్నడూ చూడలేము. చూడండి, ఆయన ఒక ఆత్మయై ఉన్నాడు. మీరు ఆత్మను చూడలేదు. ఏ మనుషుడు దేవుడిని ఎన్నడూ చూడలేదు. ఏ మనుషుడు దేవుడిని చూడలేడు. మరియు నన్ను దీనిని చెప్పనివ్వండి, మీరు నన్ను ఎన్నడూ చూడలేదు. మీ జీవితం అంతట్లో కూడా మీరు నన్ను ఎన్నడూ చూడలేదు, మరియు మీరు నన్ను ఎన్నడూ చూడరు కూడా. అది నిజము. దీనిలో ఉన్న ఈ వ్యక్తిని వ్యక్తపరిచే ఈ శరీరాన్ని మీరు చూస్తారు. ఇప్పుడు ఈ శరీరమునకు నిత్య జీవము లేదు, కానీ ఆత్మ నిత్య జీవమును కలిగి ఉంటుంది. ఈ శరీరము తిరిగి వెనకకు వెళ్లిపోతుంది. అయితే సరిగ్గా భూమిలోనికి వెళ్లే గోధుమ గింజ వలెనే అది దాని పోలికలో మరలా తిరిగి వస్తుంది. క్రైస్తవ్యము పునరుత్థానముపై ఆధారపడి ఉన్నది. అసలైన దాని స్థానములో మరొక దానిని పెట్టడంపై కాదు, పునరుత్థానం. క్రిందకు వెళ్లిన అదే యేసు తిరిగి వచ్చాడు. నీవు ఎర్రని తల వెంట్రుకలతో క్రిందకు వెళ్తే నీవు ఎర్రని తల వెంట్రుకలతోనే తిరిగి వస్తావు. నీవు నల్లని తల వెంట్రుకలు కలిగి క్రిందకు వెళ్తే నీవు నల్లని తల వెంట్రుకలతోనే పైకి వస్తావు. చూడండి, అది ఒక పునరుత్థానమై ఉన్నది. మీరు తింటున్నప్పుడు ఈ మధ్యనే నేను వైద్యుణ్ణి అడిగాను. నేను ఇట్లా అన్నాను, ఇది ఎందుకని ఇలాగున్నది? నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను తిన్న ప్రతిసారి నా జీవమును నూతన పరుచుకుంటున్నాను కదా, అది నిజము అని అతడు అన్నాడు. మీరు తిన్నప్పుడల్లా కొత్త కణాలను లోపలికి తీసుకుంటారు. ఆ శరీరము తయారు చేస్తుంది, లేదా ఆ ఆహారము రక్త కణాలను తయారు చేస్తుంది, మరియు ఆ రక్త కణము మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది. ఆ విధంగానే మీరు జీవిస్తారు. పిదప, మీరు జీవించడానికి ప్రతిసారి ఏదో ఒకటి చనిపోవలసి ఉన్నది. ప్రతిరోజు ఏదో ఒకటి చనిపోతుంది. మీరు మాంసము తింటే ఆవు చనిపోతుంది, లేదా మీరు ఏది తిన్నా అంతే. మరియు చేపలు చనిపోయాయి, లేదా రొట్టె తయారవడానికి గోధుమలు చనిపోయాయి. ఆలుగడ్డ చనిపోయింది, అది ఆలుగడ్డ వంటగా తయారైనది. మరియు జీవము యొక్క ప్రతి రూపములోనూ అంతే. చనిపోయిన పదార్థము ద్వారా మాత్రమే మీరు జీవించగలుగుతారు. మరియు ఒకటి చనిపోయినది కాబట్టే మీరు నిత్యము జీవించగలరు. అది యేసయ్య ఉన్నాడు. మీరు సంఘములో చేరినందువలన కాదు, మీరు బాప్తిస్మము పొందినందువలన కాదు, మీరు క్రైస్తవ్యమును ఒప్పుకున్నందువలన కాదు, యేసుక్రీస్తు యొక్క జీవమును మీ కొరకు చిందించబడిన రక్తమును మీరు అంగీకరించారు గనకనై ఉన్నది. మరియు మీరు ఆయనను మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించడం వలనై ఉన్నది. ఇప్పుడు గమనించండి, నేను దీనిని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని దీనిని అడగాలనుకుంటున్నాను. దీనిని చూడండి, ఇది అద్భుతమైన విషయమై ఉన్నది. బహుశా ఇది వరకు నేను దాని మీద ఇక్కడ బోధించి ఉండవచ్చును, నాకు తెలియదు. ప్రతి చోట బోధిస్తున్నప్పుడు కొన్ని చోట్ల మనం ఏమి చెప్పామో మనం మర్చిపోతాము. అయితే పిదప, ఎందుకని ఇది ఇలాగున్నది? ఇప్పుడు నాకు తెలిసి సహోదరి స్మిత్, సహోదరుడు ఫ్లీమెన్ నాకు అంతకాలం క్రితం నుండే తెలుసో లేదో నాకు గుర్తులేదు. మరియు ట్రెఫినా అయితే ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి నాకు ఆమె గుర్తున్నది. మీకు నేను గుర్తున్నాను. నేను ఒకప్పుడు కొంచెం పొట్టిగా బలిష్టంగా ఉండి నల్లని ఉంగరాల జుట్టు కలిగి ఉండేవాణ్ణి. అప్పుడు నేను బాక్సింగ్ చేసేవాణ్ణి. ఓ, నేను ప్రపంచంలోనే అత్యంత ఫ్యాషన్ గా ఉండే వ్యక్తినని నేను అనుకున్నాను. ఓ, నేను ఇట్లా అనుకున్నాను, నన్ను ఓడించగలిగేవారు ఎవ్వరూ లేరు. లేదయ్యా, కానీ ఆ విషయంలో నేను అనుకున్నది తప్పని తేలినది. మీరు చూడండి, అయితే నేను ఇప్పుడు ఓ మై అని నేను అనుకున్నాను. మీరు గనక దీనిని నా వీపు మీద పెట్టగలిగితే నేను దానితో వీధిలో నడవగలను అని నేను అనుకున్నాను. నిశ్చయముగా ఏది నన్ను ఇబ్బంది పెట్టలేదు. మరియు నేను తిన్న ప్రతిసారి అన్ని వేళలా నేను పెద్దగా ఎదిగాను మరియు బలంగా మారాను. నేను నూతన జీవమును లోపలికి పంపిన ప్రతిసారి సరిగ్గా ఈ రోజున నేను తింటున్నట్లే నేను క్యాబేజీని, ఆలుగడ్డలను, చిక్కుళ్లను మరియు మాంసమును తిన్నాను. మరియు నేను అన్ని వేళలా బలంగా తయారయ్యాను మరియు పెద్దగా ఎదిగాను. మరియు నాకు దాదాపు 25 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు తిన్నదానికంటే నేను ఇప్పుడే బాగా తింటున్నాను. నన్ను ఎరిగి ఉన్న మీ అందరికీ అది తెలుసు. ఇప్పుడే నేను బాగా తినగలుగుతున్నాను. మనమందరము అంతే. కాని అలాగైతే సహోదరుడా ఈగన్, నేను శ్రేష్టమైన ఆహారాన్ని తింటున్నా గాని, దానిని ఎక్కువగా తింటున్నా గాని, శ్రేష్టమైన విటమిన్లను మరియు అన్నిటినీ తింటున్నా గాని, అది ఎందుకని ఈ విధంగా ఉన్నది? మరియు నేను తింటున్నా కొలది నేను క్రమేణా క్షీణించిపోతున్నాను. మరియు ఇప్పుడు నేను వంగిపోయిన భుజములు గల ఒక వృద్ధుడనవుతున్నాను. బట్టతల వచ్చినది, ఉన్న వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, మరియు చేతులు ముడతలు పడుతున్నాయి, ముఖం లోపలికి పీక్కుపోతుంది, భుజములు వంగిపోతున్నాయి, ఉదయమున లేవడం కష్టంగా అనిపిస్తుంది. మరియు ఓ మై, అది ఎందుకని ఆ విధంగా ఉన్నది? నేను తిన్న ప్రతిసారి నా జీవము నూతనమైతే, అలాగైతే అది ఎందుకని ఆ విధంగా ఉన్నది? నేను ఒక జగ్గులో నుండి ఒక గ్లాసులోనికి నీళ్లను పోస్తున్నట్లయితే మరి అది సగము నిండి ఇక ఆ తర్వాత నీళ్లు పైకి రావడానికి బదులు అవి తగ్గిపోతూ ఉండడం మొదలవుతుంది, మరియు నేనెంత ఎక్కువగా నీళ్లను పోస్తే అవి అంతే వేగంగా తగ్గిపోతాయి. విషయం అలాగే ఉంది. మరియు మీరు దానిని రుజువు చేయాల్సి వస్తే విజ్ఞాన శాస్త్రపరంగా మీరు దానిని రుజువు చేయలేరు. దేవుడు నియమించాడని రుజువు చేయడానికి ఈ గ్రంథం ఒక్కటే ఉన్నది. అది ఒక నియమమై ఉన్నది. మనము రావడాన్ని దేవుడు చూశాడు. వృద్ధ పురుషులైన మీరు మరియు వృద్ధ స్త్రీలైన మీరు, బహుశా మీలో కొందరి భర్తలు మరియు మీ భార్యలు వెళ్లిపోయిండవచ్చును. అది ఎటువంటి ఇబ్బంది కలిగించదు. హల్లెలూయా. వారు కేవలం ఆవలిన ఆ తెర వెనుక ఉన్నారు, వేచి చూస్తున్నారు ఖచ్చితంగా. మరియు వారు మరల మీతో కలిసి ఉండడానికి పరితపించుచున్నారు. అది నిజము. ఖచ్చితంగా వారు పరితపిస్తున్నారు. మరలా కలిసి ఉండడానికి వారు పరితపించుచున్నారు. వారు ఆ విధంగా చేస్తున్నారని బైబిల్ గ్రంథం చెప్పినది. బలిపీఠం క్రిందనున్న ఆత్మలు ప్రభువా ఎంతకాలము అని ఏడుస్తూ ఉన్నాయి. చూశారా, వారు వారి యొక్క సరైన స్థితిలో లేరు. దేవుడు ఎన్నడూ మనల్ని దేవదూతలుగా చేయలేదు. ఆయన మనల్ని పురుషులుగా మరియు స్త్రీలుగా చేశాడు. మనము ఎల్లప్పుడూ పురుషులుగానే మరియు స్త్రీలుగానే ఉంటాము, ఎందుకంటే మనము దేవుని స్వంత జ్ఞానము నుండి వచ్చిన ఉత్పత్తి అయి ఉన్నాము. మనము ఎల్లప్పుడూ పురుషులుగా మరియు స్త్రీలుగా ఉంటాము. అయితే దానిని చేసేది ఏమిటి? చూడండి, మీరు బలిపీఠం దగ్గరకు నడిచి వెళ్లినప్పుడు బహుశా మీరు ఇట్లా అనుకుని ఉండవచ్చును, నీవు మరియు నీ భర్త మేము ఒకరినొకరం చట్టబద్ధమైన భార్యాభర్తలుగా స్వీకరిస్తున్నామని మరియు దేవుని కృపతో ఈ పవిత్ర వివాహ బంధములో ఒక్కటిగా జీవిస్తామని మరియు మొదలగు వాటిని చెప్పి ఉండవచ్చును. మరియు మీ సాక్ష్యమంతటిని మీరు చెప్పి ఉండవచ్చును. మరియు మీ ప్రమాణాలను చేసి ఉండవచ్చును. మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? మీరు ఇద్దరూ గమనించడం మొదలు పెడతారు. అతడు నిటారుగా ఉండేవాడు మరియు ఆ జుట్టు మెరుస్తూ ఉండేది. మరియు అమ్మ తన అందమైన చిన్న గోధుమ రంగు కళ్ళతో లేదా నీలిరంగు కళ్ళతో లేదా అది ఏ రంగైతే అది వాటితో అందంగా ఉండేది. ఓ, నీవు ఆమెను ఎలా చూశావో, నీవు బయటకు వెళ్లావు, నీవు నాన్న వైపు చూశావు, ఇప్పుడు ఆ భుజాలు నిటారుగా ఉండటాన్ని చూశావు. మరియు కొంతకాలమైన తర్వాత అవి వంగిపోవడం ప్రారంభమైనది. అమ్మకు తెల్ల వెంట్రుకలు వస్తాయి, కీళ్ల వ్యాధి మరియు అటువంటివి వస్తాయి. మరియు కొంతకాలానికే ఆమె వెళ్లిపోయింది లేదా అతడు వెళ్లిపోయాడు. అదేమిటి? మీరక్కడ నిలబడటాన్ని దేవుడు చూసినప్పుడు ఆయన ఇట్లన్నాడు, అంతే, మీరు ఆ విధంగా ఉండాలనే నేను కోరుతున్నాను. సరే, మరణమా, నీవు రా, కానీ నేను నీకు అనుమతించే వరకు నీవు వారిని తీసుకోలేవు. ఓ, నేను యోబు గురించి ఆలోచిస్తున్నాను. అవును, దేవుడు క్రిందికి చూస్తున్నాడు. దేవుడు తనను ప్రేమించాడని యోబు ఎరిగి ఉన్నాడు. మరియు గమనించండి, వాడు మిమ్మల్ని తీసుకోలేడు. ఆయన ఇట్లు చెప్పాడు, అతడు నీ చేతుల్లో ఉన్నాడు, కానీ నీవు అతని ప్రాణమును తీయవద్దు. మరియు పిదప, మొదటి విషయం ఏమిటో తెలుసా? భుజములు వంగిపోవడం మొదలవుతుంది మరియు కొంతకాలానికే మీరు వెళ్లిపోతారు. దానిని చేసినది ఏమిటి? ఇప్పుడు పునరుత్థానములో మరణమును సూచించేది ఒక్కటి కూడా ఉండదు. ఈ భూమిని సూచించేది ఒక్కటి కూడా ఉండగలదు. అది చూడండి, మీరు దేవుని చిత్తము ద్వారా పైకి వస్తూ ఉన్నారు, మీరు జీవమును కలిగి ఉన్నారు. పిదప, మరణము ప్రవేశించి మిమ్మల్ని క్రిందకు తీసుకువెళ్తుంది. అదే ఆహారమును మరియు సమస్తమును తింటున్నారు, అదే రకమైన నీరును త్రాగుతున్నారు. సమస్తము ఒకే రకమైనదై ఉన్నది. మరైనను మరణము ప్రవేశించినది. అయితే దృశ్యము ఇదివరకే సిద్ధము చేయబడి ఉన్నది. హల్లెలూయా. పునరుత్థానములో మీరు మరలా జీవముగా ఉంటారు మరియు ఎటువంటి మరణము ఉండదు, లేదా మరణము గుర్చిన ఎటువంటి పోలికైనా ఉండదు, లేదా వృద్ధాప్యమైనా, లేదా అంగవైకల్యత అయినా, లేదా మరేదైనా ఉండదు. అమర్త్యులుగా మనము ఆయన యొక్క పోలికలో ఎప్పటికీ పరిపూర్ణులుగా చేయబడి నిలబడతాము. హల్లెలూయా. ఓ, అది ఎవరినైనా కేకలు వేసేటట్లు చేస్తుంది. ప్రత్యేకించి నా వయసు వచ్చాక అలాగుంటుంది. ఇప్పుడున్న నా వయసు ఎలాంటిదని నేను అనుకుంటున్నానంటే, మీరు ముందెన్నటి కంటేనూ ఇప్పుడే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు సరిగ్గా మలుపు తిరిగే ఆ దశలో ఉంటారు. మీరు చూడండి, మీరు ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడతారు, అసలు ఇదంతా ఏమిటి, నేను ఏమి చేశాను, నేను ఈ వెనుకకు చూసి నేను ఇట్లా అనుకుంటాను, ఓ దేవా, సరే అంతా ఏమైపోయింది ప్రభువా, ఇదిగో 48 సంవత్సరాలు గలవాడనై నేను ఇక్కడ ఉన్నాను, ఇంకా 2 సంవత్సరాలైతే నా వయసు 100లో సగం ఉంటుంది. నేను గెలిచిన కొన్ని ఆత్మలను చూడుము, నాకింకా మిలియన్ల కొలది మరియు మిలియన్ల కొలది ఆత్మలను గెలవాలని ఉంది. దేవుడు నాకు సహాయం చేయనుగాక. కనీసం సెలవులకు ఇంటికి రావడానికి కూడా నా మీద నాకే సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఇట్లా అనుకుంటాను, ఓ, కోత పరిపక్వం చెంది ఉన్నది మరియు పనివారు తక్కువగా ఉన్నారు. 100,000 కొలది మంది అనుదినము పాపములో మరియు అవమానములో మరణిస్తున్నారు. వారి పిలుపును విను. అక్కడ రాత్రివేళ నేను పడక మీద పడుకున్నప్పుడు ఆవలిన ఆ ప్రాంతములో ఆ చిన్న దయనీయమైన అన్యులు కేకలు వేయడం నాకు వినబడుతుంది. వారు 1,000,000 మంది ఏ విధంగా వచ్చి నా వెనుక పరిగెత్తుతూ ఉంటారో మరియు బయట అక్కడ విమానాశ్రయం వద్ద నిలబడతారు. అక్కడ వారిని దూరంగా ఉంచడానికి వారు మిలిటరీ సహాయక దళమును పెట్టాల్సి వచ్చినది. యేసుక్రీస్తు యొక్క గాథను వినడానికి ఆ విధంగా వస్తుంటారు. మరియు ఇక్కడేమో మనము బ్రతిమాలి, మరియు వార్తాపత్రికలో ప్రకటన వేసి, మరియు మిగతా ప్రతీది చేసి, మరియు వారు కూర్చోడానికి వారి కొరకు అత్యంత చక్కని స్థలములను తీసుకొని చక్కని పాటలతో చక్కని ఆహ్లాదమునిచ్చి అంతా చేసినా గాని వారు వచ్చి మరియు హా మంచిది, అది బానే ఉందని నేను అనుకుంటున్నాను, ఏదేమైనా అది నా విశ్వాసానికి చెందినది కాదు అని అంటారు. ఓ మై, అది ఎంత కాలము ఆ విధంగా ఉండగలదు? అది సరికాదు. మరియు ఇక్కడ మనం 100 బిలియన్ల టన్నుల ఆహారమును చెత్తబుట్టలలో పడవేస్తున్నాము. మరి ఆ ప్రజలైతే సంతోషంగా దానిని తీసుకుంటారు. మనము సరిగ్గా మనలాగానే వారు కూడా ఈ భూమి మీద జీవులై ఉన్నారు. మాయ, మనము సరి, అది ఎంతో కాలం ఆ విధంగా కొనసాగదు. మంచిది. ఇప్పుడు తండ్రి ఎవరు? తండ్రి మరియు కుమారుడు ఒకటే. గమనించండి, 1 యోహాను 5:7 అది ఇట్లు చెప్పబడినది, పరలోకమందు సాక్ష్యమిచ్చువారు 3, తండ్రి, వాక్యము, మరది కుమారుడై ఉన్నాడు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ, ఈ 3 ఒక్కటే. భూమి మీద సాక్ష్యమిచ్చినవి 3, అవి నీరు, రక్తము మరియు ఆత్మ. అవి క్రీస్తు శరీరము నుండి బయటకు వచ్చిన 3 మూలకములై ఉన్నవి. వారు ఆయన ప్రక్కలో పొడిచారు. నీరు బయటకు వచ్చినది, రక్తము బయటకు వచ్చినది. నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. విషయం అదే, అవే ఆ 3 మూలకములు. ఈ 3 ఒక్కటి కాదు, అయితే అవి ఒక్క దానిలో ఏకీభవించి ఉన్నవి. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ 1 యోహాను 5:7 ఇట్లు చెప్తున్నది, ఈ 3 ఒక్కటే. నీరు, రక్తము మరియు ఆత్మ ఒక్కదానిలో ఏకీభవించి ఉన్నవి. ఒకటి కాదు, కానీ ఒక్కదానిలో ఏకీభవించి ఉన్నవి. కాబట్టి తండ్రి మరియు శరీరము చేయగల ఒకే ఒక్కటి ఏమిటంటే, దేవుడు తనను తాను చూడగలిగినప్పుడు, ఈ శరీరము ఎటువంటి శిక్ష గుండా వెళ్లినదో చూడగలిగినప్పుడు, అదే అడ్డుగా నిలుస్తుంది. మీరు చూడండి, మరప్పుడే ఆయన తనకు మరియు తీర్పుకు మధ్య ఆ రక్తము నిలబడటాన్ని చూస్తాడు. ఇక్కడ ఆయన యొక్క వాక్యమున్నది, ఇట్లు చెప్పినది, నీవు దానిని తిని దినమున ఆ దినమునే నీవు నిశ్చయముగా చచ్చదవు. మరియు ఇక్కడేమో యేసు ఇట్లన్నాడు, కాని నేను వారి స్థానమును తీసుకున్నాను. చూడు, నేను వారి స్థానమును తీసుకున్నాను. అక్కడ ఒక గదిలో చాలా చెడ్డగానున్న ఒక స్త్రీకి సంబంధించి నేను చూసిన ఒక దర్శనము గురించి ఈ మధ్యనే ఒక రాత్రి నేను చెప్పినది జ్ఞాపకమున్నదా? మరియు నేను ఆమెను ఖండిస్తూ ఉన్నాను. దేవా, నీవెందుకని ఈ స్థలమును పేల్చివేయకూడదు అని అన్నాను. అప్పుడు ఆయన నాకు చూపించాడు, చూడండి, మరియు నేను ఆమె దగ్గరకు నడిచి వెళ్లి మరియు ఏమి జరిగిందో ఆమెకు చెప్పాను. ఇప్పుడు ఇది నేను తీసుకునే చివరి ప్రశ్న అయి ఉన్నది. లేఖనానుసారంగా యూదులు సరిగ్గా సంఘము ఎత్తబడుటకు ముందు క్రీస్తును స్వీకరిస్తారని నీవు అనుకుంటున్నావా? నేను ఏమని నమ్ముతున్నానంటే, సంఘము ఎత్తబడటం మరిది నా స్వంత అభిప్రాయమై ఉన్నది. చూడండి, మరియు మనకు సమయం ఉన్నట్లయితే మనము దానిని వివరంగా చూసేవాళ్లము. కానీ ఇప్పుడు 9 దాటింది. చూడండి, ఆయన యొక్క 2వ రాకడలో యూదులు క్రీస్తును స్వీకరిస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు గుర్తుంచుకోండి, అడిగిన వ్యక్తి దీనిని తెలుసుకుంటాడని చెప్తున్నాను. మన కళ్లకు గ్రుడ్డితనము కలగజేయబడినది, లేదా మనము మన చూపును పొందుకోగలుగునట్లు వారి కన్నులకు గ్రుడ్డితనము కలగజేయబడినది. లేఖనము దాని గురించి మాట్లాడుతున్నదని ఎవరికైనా తెలుసు, అది సరియేనా? మనకు గ్రుడ్డితనము కలగజేయబడినదని, మనము క్రీస్తును పొందుకున్నట్లు యూదులకు గ్రుడ్డితనము కలగజేయబడినదని పౌలు మనకు చెప్తాడు. చూశారా, మరియు మనము దత్తపుత్రత్వము ద్వారా చెట్టులోనికి అంటుకట్టబడిన అడవి ఒలివై అయి ఉన్నాము. ఇప్పుడు ఇది నా అభిప్రాయము. నేను మీకు చెప్పబోతున్నది, వారు నన్ను నీవు అనుకుంటున్నావా అని అడిగారు. ఇప్పుడు అది అలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు. అది ఎలాగైనా గాని దేవుని కృప ద్వారా మరియు ఆయన కనికరము ద్వారా మనం అక్కడ ఉంటామని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. చూడండి, అది ఎలాగైనా గాని ఆయన కృప ద్వారా అక్కడుంటాము. నేను దానిని తేల్చలేకపోవచ్చును, కానీ ఇదిగో నేను ఈ విధంగా అనుకుంటున్నాను. మనము అంత్యకాలములో ఉన్నామని నేను నమ్ముతున్నాను. అన్యుల కాలము సరిగ్గా ఇప్పుడే ముగిసిపోతున్నదని నేను నమ్ముతున్నాను. మనము ముగింపున ఉన్నామని నేను నమ్ముతున్నాను. మరియు ఇప్పుడు యూదుల విషయమైతే, యూదులను ఎల్లప్పుడూ తప్పుదోవ పట్టించిన 2 విషయాలు ఉన్నాయి. వారు గుడ్డివారిగా ఉన్నారు, వారు దానిని చూడలేకపోయారు. మరియు మరొకటి, వాస్తవానికి అన్యులు అనేక సార్లు, సహోదరి స్మిత్, బెంటన్ హార్బర్ వద్ద నేను ఒక యూదుడితో మాట్లాడాను, మరియు అతడు నాతో ఏమన్నాడో మీకు తెలుసా? అక్కడ ఇస్రాయేలీలు నివాసముండే స్థలములలో ఒక స్థలము వద్దనై ఉన్నది. అది ఒక గ్రుడ్డి వ్యక్తి యొక్క స్వస్థతను గూర్చిన ఒక ప్రశ్న అయి ఉన్నది. మరియు అతడు ఇట్లన్నాడు, మీరు యూదులను ముక్కలు చేయలేరు, మీరు దేవుడిని 3 ముక్కలు చేసి ఒక యూదుడికి ఇవ్వలేరు, ఆయనను తండ్రిగా, కుమారుడిగా మరియు పరిశుద్ధాత్మగా చేసి ఇవ్వలేరు. ఇంకా ఇట్లన్నాడు, ఒక యూదునికి మీరలా ఇవ్వలేరు, మేము విగ్రహారాధికులము కాదు. ఇట్లు చెప్పాడు, మేము ఒక్క దేవుడిని నమ్ముతాము. చూశారా, మరియు మీరు దేవుడిని ముగ్గురిగా చేయడం మొదలు పెడితే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్మ అయిన దేవుడు అనడం మొదలు పెడితే, మీరు ఒక యూదునికి సరిగ్గా అక్కడే నిశ్చయముగా గ్రుడ్డితనము కలగజేస్తారు. ఎందుకంటే అతనికి అంతకంటే బాగుగా తెలుసు, అతనికి అంతకంటే మెరుగుగా తెలుసు. విగ్రహారాధన ఉండటం ఎంత వాస్తవమో అంతే వాస్తవంగా అది మిమ్మల్ని ఒక విగ్రహారాధికుడిగా చేస్తుంది. మీరు ముగ్గురు దేవుళ్లను కలిగి ఉంటున్నారు. మీరు వారిని ఒకే ఒక్క దేవునిగా చూపించవలసి ఉన్నది. అది ముగ్గురు దేవుళ్లు కాదు, అది ఒకే దేవుని యొక్క మూడు కార్యాలయములై ఉన్నవి. చూడండి, దేవుడు పితృత్వములో పనిచేశాడు, ఆయన కుమారత్వములో పనిచేశాడు, మరియు ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ కాలములో పనిచేస్తున్నాడు. అది అదే ఏకైక దేవుడై ఉన్నాడు. ఆ కారణము చేతనే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మము ఇవ్వమని మనకు ఆజ్ఞాపించబడినది. ఎందుకంటే నామములో అయి ఉన్నది, నామములు కాదు, నామములలో కాదు, లేదా తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో, పరిశుద్ధాత్మ యొక్క నామములో కాదు, కానీ తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ యొక్క నామములో అయి ఉన్నది. చూడండి, అదే ఏకైక దేవుడు క్రీస్తు అయి ఉన్నాడని గుర్తించడం. చూడండి, ఆయన అదే అయి ఉన్నాడు, అది వేరే ఏ విధంగానూ ఉండజాలదు. చూశారా? మరియు లేఖనము మరియు పిదప మన ప్రత్యక్షత గనక తప్పైనట్లయితే, అలాగంటే పేతురు మరియు ఆ మిగతా అపోస్తులందరూ మనకు తప్పును బోధించినట్లే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రతి వ్యక్తికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం ఇవ్వబడినది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఒక్క వ్యక్తి కూడా ఎన్నడూ బాప్తిస్మము పొందలేదు. అది కేథలిక్ సిద్ధాంతమై ఉన్నది. వారి స్వంత మాటల ద్వారానే మరియు వారి స్వంత పదకోశములు మరియు అటువంటి వాటి ద్వారానే నేను దానిని మీకు నిరూపించగలను. అది ఒక కేథలిక్ మత సిద్ధాంతమై ఉన్నదే గాని ఒక బైబిలు సిద్ధాంతము కాదు. మరియు ఏ మనుషుడు కూడా, చివరికి ఇంగ్లాండ్ రాజు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాడు. చివరి అపోస్తులుని మరణానంతరం దాదాపు 600 సంవత్సరాల తర్వాత అయి ఉన్నది. అప్పటికింకా అది ఇంగ్లాండు అని కూడా పిలువబడలేదు, అది ఏంజిల్ ల్యాండ్ అని పిలువబడినది. అది ఆ పేరు అక్కడి నుండే వచ్చినది. అతడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాడు. అతన్ని మార్చినది ఒక చిన్న పిచ్చుకై అయి ఉన్నది. ఎప్పుడైతే నేను గుర్తు చేసుకోగలిగితే అతడు పరిశుద్ధ ఆంజిలో కాదు. ఇప్పుడు అతని పేరేమిటి? ఆగబస్. అది పరిశుద్ధ ఆగబస్ అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఆ పేరే అని నేను ఖచ్చితంగా చెప్పలేను. అయితే ఏదేమైనా అతడు అక్కడికి వెళ్లాడు, మరియు వారు వారిని ఏంజిల్స్ అని పిలిచారు. ఎందుకంటే ఆ ప్రజలు మరియు అశ్శూరీయులు మరియు మొదలగు వారు నలుపు రంగు గలవారై ఉన్నారు. మరియు ఈ ఇంగ్లీష్ వారు పొడవైన తెల్లని ఉంగరాల జుట్టు గలవారు, బంగారు వర్ణపు తల వెంట్రుకలు గలవారు. ఆంగ్లో సాక్సన్లు మీకు తెలుసు కదా, నీలిరంగు కన్నులు గలవారై ఉన్నారు. మరియు వారు చూడటానికి ఏంజిల్స్ లాగా ఉన్నారు అని వారన్నారు. మరియు కాబట్టి వారు దానికి ఏంజిల్ ల్యాండ్ అని పేరు పెట్టారు. మరియు ప్రభు యొక్క సేవకుడు అక్కడికి వెళ్లి మరియు వారి రాజుకు బోధిస్తున్నాడు. మరియు వారు ఒక పెద్ద బహిరంగ చలిమంట వద్ద కూర్చొని ఉన్నారు. ఈ మధ్యనే నేను దాని చరిత్రను చదువుతూ ఉన్నాను. మరియు ఒక చిన్న పక్షి ఆ వెలుగులోకి ఎగిరి వెళ్లి మరియు తిరిగి బయటకు వెళ్లినది. మరియు ఆ రాజు ఒక ప్రశ్నను అడిగాడు, అది ఎక్కడి నుండి వచ్చినది మరియు అది ఎక్కడికి వెళ్లినది? చూశారా, అది వెలుగులోకి వచ్చినది మరియు మనం దానిని చూశాము, మరియు అది తిరిగి చీకటిలోనికి వెళ్లిపోయింది. ఒక మనిషి వెళ్లే మార్గం కూడా అదే కదా అని అతడు అన్నాడు. కానీ అసలు అది ఇక్కడికి రాగలుగుటకు ముందు అది ఏమైనది అని ఆ బోధకుడు అన్నాడు. చూడండి, అది ఆ రాజును పట్టుకున్నది. మరియు ఆ మరుసటి ఉదయం అతడు మరియు అతని ఇంటి వారంతా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందారు. అది నిజము. అలాగైతే ఏమిటి? చిలకరించబడి అయినా లేదా ఏ విధానములోనైనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మొట్టమొదట ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వబడినది కేథలిక్ సంఘములోనే అయి ఉన్నది. మొట్టమొదట చిలకరించబడడం జరిగినది కేథలిక్ సంఘములోనే అయి ఉన్నది. మొట్టమొదట కుమ్మరించబడడం జరిగినది కేథలిక్ సంఘములోనే అయి ఉన్నది. ప్రొటెస్టెంట్ సంఘము బైబిల్లో అపోస్తలులు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు నామములో ముంచడం ద్వారానే బాప్తిస్మం ఇచ్చారు. ప్రతి చోట అంతే. అసలు వారు వేరే ఏ విధంగానైనా చేసినా ఒక్క చోటునైనా కనుగొనండి. చూడండి, ఇప్పుడు ఈ విషయములో, ఈ గొప్ప సమయములో యూదులు, నేను ఆ రబ్బీని అడిగాను, నేను ఇట్లన్నాను, రబ్బీ, ప్రవక్తలను నమ్మడం మీకు కష్టంగా ఉంటుందా? నేను ప్రవక్తలను నమ్ముతాను అని అతడు చెప్పాడు. నేను ఇట్లడిగాను, యెషయా 9:6 అతడు మనకొక కుమారుడు పుట్టెను అని చెప్పడములో అతని భావం ఏమిటి? అతడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అందుకతడు ఇట్లన్నాడు, అతడు మెస్సియా గురించి మాట్లాడుతున్నాడు. అలాగైతే మెస్సియా జన్మిస్తాడా అని నేను అడిగాను. అవును, ఆయన జన్మిస్తాడు. అందుకు నేను ఇట్లన్నాను, అలాగైతే ఆయన జన్మించాల్సి ఉంటే ఆయన ఒక తల్లిని కలిగి ఉంటాడు. అవును, ఆయన తప్పకుండా ఒక తల్లిని కలిగి ఉండాలి, మరియు ఆయన తప్పకుండా ఒక తండ్రిని కూడా కలిగి ఉండాలి అని అతడు అన్నాడు. నేను ఇట్లన్నాను, ఖచ్చితంగా. మరియు మీకు దీనిని నమ్మడం కష్టంగా ఉంటుందా? ఎర్ర సముద్రమును పాయలు చేసిన ఆ గొప్ప దేవుడైన యెహోవా పాపరహితమైన జన్మ ద్వారా ఈ శిశువుకు జన్మను ఇవ్వలేడా? చూశారా, అక్కడ అతడు దొరికాడు. కానీ మీరు ఆయనను ముగ్గురు దేవుళ్ళుగా చేయలేరు అని అతడు అన్నాడు. ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు అని నేను అన్నాను. ఇంకా నేను ఇట్లన్నాను, మెస్సీయా దేవునికి ఏమవుతాడు? ఆయనే దేవుడై ఉంటాడు అని అతడు అన్నాడు. నేను ఇట్లన్నాను, ఇప్పుడు అది నీకు అర్థమైంది, ఇప్పుడు అది నీకు అర్థమైంది, ఆయనే దేవుడై ఉన్నాడు, అది ఖచ్చితమైనది. అప్పుడు అతడు, సరే ఈ మనిషి, ఈ నజరేయుడైన యేసు ఒక దొంగ అయి ఉన్నాడు, అతడు ఒక దొంగ అయి ఉన్నాడు అని నాకు చెప్పడానికి ప్రయత్నించాడు. రబ్బీ, ఆయన ఏ విధంగా ఒక దొంగ అయ్యాడు అని నేను అన్నాను. మంచిది, అతడు ఇట్లన్నాడు, ఆయన విశ్రాంతి దినమున ఒక మొక్కజొన్న పొలములోకి వెళ్లి మరియు మొక్కజొన్నలు తీసుకున్నాడని మీ సొంత లేఖనములే చెప్తున్నాయి. నేను ఇట్లన్నాను, ఇప్పుడు రబ్బీ నీకు లేఖనము గురించి అంతకంటే బాగుగా, అంతకంటే మెరుగుగా తెలుసు, అది చట్టబద్ధమేనని మీ సొంత లేఖనములే చెప్తున్నాయి. ఒక మనిషి తాను కోరినంత ధాన్యమును తినడం చట్టబద్ధమే, కాని అతడు దానిని తన సంచిలో వేసుకుని బయటకు తీసుకువెళ్లకూడదు. రబ్బీ, అది మీ సొంత ధర్మశాస్త్రమై ఉన్నది. మరియు అతడు కొద్దిసేపు అక్కడే నిలబడ్డాడు. అతడు దానిని నమ్మాడు, ఎందుకంటే అతడు సాక్ష్యమిచ్చాడు, అతడు ఇట్లు చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అతడు ఇట్లన్నాడు, మంచిది, జాన్ కళ్ళు బాగవడానికి కారణం ఏమిటి? ఇట్లన్నాడు, నువ్వు దానిని ఎలా చేశావు? యేసుక్రీస్తు నామములో అని నేను చెప్పాను. అతనికి తెలియలేదు. ఇట్లన్నాడు, సరే నీవు దేవుడిని మూడు ముక్కలుగా చేయలేవు. నేను ఇట్లన్నాను, రబ్బీ ఆయన శరీరములో ప్రత్యక్షపరచబడిన యెహోవా అయ్యున్నాడు, ఆయన అదే అయ్యున్నాడు, ఆయన శరీరములో ఉన్న యెహోవా అయ్యున్నాడు. ఆయన స్వంత మానవ నామమే, మరది విమోచన నామమై ఉన్నది. ఎందుకనగా కేవలం ఆ మానవ విమోచన నామము తప్ప మనుషుడు రక్షించబడగలుగుటకు ఆకాశం క్రింద మరి ఏ నామము ఇవ్వబడలేదు. అదియే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది సరి అయ్యున్నది. ఇది వరకు ఆయనే దేవుడై ఉన్నాడు, ఇప్పుడు ఆయనే దేవుడు, ఎప్పటికీ ఆయనే దేవుడై ఉంటాడు. అది ఖచ్చితంగా సరి అయ్యున్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు అన్య సంఘము యొక్క శరీరము త్వరలో పూర్తవ్వనున్నదని నేను నమ్ముతున్నాను. మత్తయి 24లో యేసు ఇట్లు చెప్పాడు, ఒక నిమిషం నేను ఆ ఒక్క లేఖనమును తీసుకుంటాను. ఆయన ఇట్లన్నాడు, అన్యజనుల కాలము సంపూర్ణ మగు వరకు వారు యెరూషలేము యొక్క ప్రాకారములను త్రొక్కుదురు. ఇప్పుడు గమనించండి, మత్తయి 24లో మన ప్రభు అయిన యేసు ద్వారా ఇట్లు చెప్పబడినది. అదేమిటనగా, యూదులు దృశ్యము నుండి తొలగించబడతారు. ఆ పూర్వ కాలపు ప్రవక్తలలో దానియేలు ఇట్లు చెప్పాడు, యూదులకు ఇంకా 70 వారములు కేటాయించబడ్డాయని అతడు చెప్పాడు, మరియు మెస్సీయా అధిపతి వస్తాడు మరియు 70వ వారముల మధ్యలో ప్రవచిస్తాడు, మరవి 7 సంవత్సరాలై ఉన్నది, ఆయన మధ్యలో నిర్మూలన చేయబడతాడు. అది ఎంత పరిపూర్ణంగా ఉందో గమనించండి. యేసు ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు ప్రకటించాడు మరియు సిలువ వేయబడ్డాడు. అయితే ఇంకా అది నేరుగా ఇక్కడున్న ఈ మరొక ప్రశ్నలోకి వస్తుంది. వారికి, అనగా యూదులకు, ఇంకా 3.5 సంవత్సరాలు కేటాయించబడ్డాయి. అది ఆ విధంగా ఉండవలసి ఉన్నది. ఇప్పుడు మీరు గనక ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం తీసుకున్నట్లయితే, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల నుండి 144,000 మంది యూదులందరూ ముద్రించబడటాన్ని యోహాను చూశాడు. నా భావం ఏమిటో చూస్తున్నారా? మీదటికి జరగనున్న దానికి ముందుగా జరగవలసిన విషయమై ఉన్నది. ఇప్పుడు మనం ముగించడానికి ముందు అది ఎంత అద్భుతంగా ఉన్నదో ఇప్పుడు చూడండి. అది ఏ విధంగా చుట్టూ తిరుగుతుందో గమనించండి. ఇప్పుడు ఆ యూదులు గుడ్డివారిగా చేయబడ్డారు. ఇప్పుడు ఇక్కడున్న ఈ యూదులు, వారిలో ఇక్కడున్న చాలా మంది, కేవలం వారెలా ఉంటారో మీకు తెలుసు, వారు ప్రపంచ సంపదను కలిగి ఉన్నారు మరియు వారు కేవలం డబ్బు మనుషులై ఉన్నారు. మీరు వారిలో దానిని మాత్రమే చూడగలుగుతారు. చూడండి, మరియు చాలా తలబిరుసుతనం, నిర్లక్ష్య స్వభావం కలిగి ఉండి మాట విననొల్లని ప్రజలై ఉన్నారు. కానీ మీరు గమనించినట్లయితే ఆయన మాట్లాడేది అటువంటి వారి గురించి కాదు. ఇప్పుడు అన్య జనులు, ఇప్పుడు గమనించండి, ఈ యూదులకు ఇంకా 3.5 సంవత్సరాలు మిగిలి ఉన్నవి. ఇప్పుడు అన్యుల కాలము పూర్తయ్యే వరకు యెరూషలేము పట్టణము అన్య జనుల చేత త్రొక్కబడుతుందని యేసు చెప్పాడు. ఇప్పుడు కాలముల విభజనను నమ్మని మీరు, దాని విషయం ఏమిటి? అన్యుల కాలము పూర్తయ్యే వరకు అట్లు జరుగుతుంది. మరియు అన్యుల కాలము పూర్తయినప్పుడు, అన్యుల యొక్క సమయం ముగించబడినప్పుడు, అప్పుడు పట్టణము తిరిగి యూదులకు ఇవ్వబడుతుంది. మరియు యేసు ఇంకా మాట్లాడుతూ ఇట్లు చెప్పాడు, ఈ తరము ఇట్లన్నాడు, మీరు బయటకు వెళ్లి మరియు అంజూరపు చెట్టు చిగురించుటను మరియు ఇతర చెట్లన్నీ చిగురించుటను చూసినప్పుడు, ఇంకా ఇట్లన్నాడు, వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఇట్లన్నాడు, ఆ ప్రకారమే ఈ సంగతులు జరుగుటను మీరు చూసినప్పుడు సమయము సమీపించి ద్వారమునొద్దనే ఉన్నదని తెలుసుకోండి. మరియు ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఆ తరములోనే వారు దాని కొరకు ఎదురుచూశారు. ఆయన మాట్లాడుతున్నది అదేనని అనుకున్నారు. అస్సలు కాదు. వినండి, అంజూరపు చెట్టు చిగురించుటను చూచిన తరము అని ఆయన చెప్పాడు. ఇప్పుడు గమనించండి, అంజూరపు చెట్టు మరియు ఇతర చెట్లన్నీ అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ సమయంలో ఒక విశ్వవ్యాప్తమైన ఉజ్జీవము ఉండబోతుంది. ఇప్పుడు ఈ ప్రవచనము అది ఏ విధంగా కార్యరూపము దాల్చి మరియు సరిగ్గా ఎంత పరిపూర్ణంగా ఇమిడిపోతుందో గమనించండి. ఇప్పుడు గమనించండి, ఆ ఇతర చెట్లన్నీ చిగురించడం అంటే ఉజ్జీవింపబడటం. ఒక చెట్టు అది చిగురిస్తుందంటే అది ఉజ్జీవింపబడుతుందని అర్థం. అది నిజమేనా? ఇప్పుడు అంజూరపు చెట్టు ఎల్లప్పుడూ యూదులను సూచిస్తుందని ఎవరికైనా, ఏ ప్రవచన బోధకునికైనా తెలుసు. మనకది తెలుసు, అది యూదులై ఉన్నారు. మరియు యోవేలును గమనించండి, అతడు దీనిని ప్రస్తావించినప్పుడు అతడు ఇట్లన్నాడు, పసర పురుగులు మిగిల్చిన దానిని గొంగలి పురుగులు తిన్నాయి, గొంగలి పురుగులు మిగిల్చిన దానిని మిడతలు తిన్నాయి, మరియు మిడతలు తినిన దానిని. మీరు గమనించినట్లయితే అది భిన్నమైన దశలలో ఉన్న ఒకే రకమైన పురుగై ఉన్నది. పసర పురుగు, గొంగలి పురుగు, మిడుత, అదంతయు ఒకే పురుగై ఉన్నది. అయితే అది కేవలం దాని జీవం యొక్క భిన్నమైన దశలై ఉన్నది. ఇప్పుడు గమనించండి, అదే పురుగు ఆ వెనుక ఆ యూదుల చెట్టును తినడం ప్రారంభించినది. దానిని తొలిచి మరియు తింటూ మరియు తింటూ మరియు తింటూ దాని మొద్దు వరకు తినివేసినది. అయితే పిదప అతడిట్లు చెప్పాడు, నేను పునరుద్ధరించదను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. గొంగలి పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను పునరుద్ధరిస్తాను, మరియు నా ప్రజలను నేను ఆనందముతో నింపుతాను. చూశారా? ఇప్పుడు ఆ చెట్టు మొత్తం తినివేయబడినది. అన్య జనులు దానిలోనికి అంటుకట్టబడ్డారు. అది నిజం, అది సరియే. మనము ఫలితమును తీసుకురావలసి ఉన్నాము. ఇప్పుడు అంత్యకాలం వచ్చినప్పుడు మనము అంతమునకు వస్తుండగా నేను దానిని సరిగ్గా చూస్తున్నట్లయితే, సువార్త ఏమిటంటే ఒక గొప్ప ఉజ్జీవము జరుగుతుండవలసి ఉన్నది. ఇప్పుడు యూదుల జెండా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జెండా అని మీకు తెలుసా? మరియు 2000 సంవత్సరాలుగా, అంతకంటే ఎక్కువగానే, దాదాపు 2500 సంవత్సరాలుగా అది చలనము లేకుండా పడి ఉన్నది. బబులోనికి చెరపట్టబడినప్పటి నుండి ఆ యూదుల జెండా, ఆ 6 కోణముల దావీదు నక్షత్రము 2500 సంవత్సరాలుగా ఎన్నడూ ఎగురవేయబడలేదు. మరియు ఇప్పుడు రోమా సామ్రాజ్యము వారిని స్వాధీనపరుచుకున్నది గనుక, మరి మెస్సయా వచ్చాడు, మరియు వారు ఆయనను త్రోసివేశాడు, మరి వారు భూమి యొక్క నలుదిక్కులకు చెదరగొట్టబడ్డారు. కానీ 1946 మే 6వ తారీఖున ఆ జెండా మరలా యెరూషలేములకు తిరిగి వచ్చిందని మీకు తెలుసా? 1946 మే 7వ తేదీన, అనగా మరుసటి దినమున, ప్రభు యొక్క దూత ఇక్కడ నాకు ప్రత్యక్షమై మరి ఒక ఉజ్జీవమును తీసుకువచ్చుటకు నన్ను ప్రపంచమంతటికి పంపినాడని మీకు తెలుసా? సరిగ్గా ఆ మరుసటి ఉదయమునై ఉన్నది. యెరూషలేములో ఆ జెండా లేచినప్పుడు ఆ మధ్యాహ్నము సూర్యుడు అస్తమించుచుండగా, అదే సమయానికి ఇక్కడ అమెరికాలో ప్రభు యొక్క దూత ప్రత్యక్షమయ్యాడు. అంజూరపు చెట్టు మరియు ఇతర చెట్లు చిగురించుటను మీరు చూసినప్పుడు, అనేక సంవత్సరాల క్రితం ఇక్కడ ఓహియో నది వద్ద ఆ నక్షత్రం వేలాడడం గురించి ఎంతమందికి జ్ఞాపకమున్నది? ఆయన చెప్పినప్పుడు దాని ఫోటో ఇప్పటికీ ఇక్కడ ఉన్నది. ఆయన దిగి వచ్చినప్పటిదై ఉన్నది. ఇట్లు చెప్పాడు, మొదటి రాకడకు పరిచయకర్తగా సరిగ్గా యోహాను పంపబడినట్లే 2వ రాకడకు పరిచయకర్తగా నీ వర్తమానము బయలువెళ్తుంది. మరియు గమనించండి, ప్రపంచమంతటా ఒక ఉజ్జీవము పెళ్లుబుకినది. 10 లక్షల కొలది మరియు 100,000 కొలది మధ్యన ఒక గొప్ప ఉజ్జీవము కలిగినది. నియమవాదులందరూ మరియు దేశంలోని వివిధమైన వర్గాలు మరియు పెద్ద పెద్ద సంఘాలు ఇలా చెప్పారు, ఆ బిల్లీ సండే దినములు అయిపోయాయి. కానీ సంఘము, సామాన్యమైన ప్రజలు ఉజ్జీవింపబడటాన్ని వారు చూసినప్పుడు వారు వారి ముఖమును దాచుకోవాల్సి వచ్చింది. చార్లెస్ ఫుల్లర్ ఆ స్థానమును తీసుకునేవాడు, కానీ అతడు బాగా వృద్ధుడైపోయాడు. కాబట్టి వారు బిల్లీ గ్రహమును తీసుకొచ్చారు, మరియు దేవుడు లేదా బాప్టిస్టు సంఘము బిల్లీ గ్రహమును తీసుకుంది, మరియు వారంతా అతని చుట్టూ గుమిగూడారు. మరియు ఒక బోధకుడిగా ఉండే విషయానికి వస్తే, బిల్లీ గ్రహం నెవిల్ సహోదరులో సగం బోధకుడు కూడా కాదు. కానే కాదు, ఏ విధంగానైనా కాదు. కానీ విషయం ఏమిటి, వారు అలా చేయక తప్పలేదు. అది ఒక సంస్థాగత వ్యవస్థ అయి ఉన్నది, మరియు ప్రతి ఒక్కరూ దాని చుట్టూ తిరుగుతున్నారు, గుమిగూడుతున్నారు. బిల్లి కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, వారు దానిని చేయాల్సి వచ్చింది, మరియు దేవుని యొక్క వాక్యమును నెరవేర్చడానికి అది జరగాల్సి వచ్చింది. గుమిగూడటానికి వారు ఆత్మను కలిగిలేరు కనుక గుమిగూడటానికి వారు వాక్యమును తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి వారు దానిని చేశారు, మరియు బిల్లి ఒక వాక్య బోధకుడై ఉన్నాడు, మరి ఒక బడాయి వాడు, మరి వారు చుట్టూ గుమిగూడారు. కాబట్టి అది చల్లబడిన నామకార్థపు వారిని కలిసి అతని వెంట తిరిగేలా చేసినది. మరియు దైవికమైన స్వస్థతతో మరియు శక్తులతో మరియు కార్యములు జరుగుట మరియు మొదలగు వాటితో దేవుని యొక్క మహత్ కార్యములతో సహజాతీతమైనది సంఘమును ఆమె దివిటిలో నూనెను కలిగి ఉన్న ఎత్తబడిన వధువును ఒక ఉజ్జీవములో పెట్టినది. చూశారా? మరియు చల్లబడిన నామకార్థ సంఘము దాని యొక్క ఉజ్జీవమును కలిగి ఉన్నది. మరియు ఇక్కడ వారి ఉజ్జీవముతో ఇస్రాయేలు తిరిగి వస్తుంది. మా ఇంట్లో సరిగ్గా ఇప్పుడే అర్ధరాత్రికి ఇంకా 3 నిమిషాలు అనే చిత్రము ఉన్నది. మరియు ఆ యూదులు లోపలికి రావడమును గూర్చిన ఒక చిత్రపటము ఉన్నది. లోపలికి రావడం, మీరు దానిని లుక్ మ్యాగజైన్ లో చూశారు. మరియు ఇరాన్ నుండి మరియు ఆ దిగువన నుండి ఆ ఓడల నిండా వారు వస్తున్నారు. అసలు యేసు భూమి మీద ఎన్నడైనా ఉన్నాడన్న సంగతే ఆ యూదులకు తెలియదు. బబులోనుకు చెరగనుపోబడినప్పుడు వారు అక్కడికి వెళ్లారు. వారికి తెలిసినదంతా అదే. వారు దున్నినారు. మీరు దానిని లుక్ లేదా లైఫ్ మ్యాగజైన్ మరియు వాటిలో చూశారు. అక్కడ వారు ఆ ప్రాచీన చెక్క పరికరములతో దున్నినారు. మరియు ఆ విమానాలు రావడాన్ని వారు చూసినప్పుడు వారికి అనుకున్నారు, ఇది అదే. ఎందుకంటే దేవుడు వారితో ఇట్లు చెప్పాడు, వారు అక్కడ ఉంటారు. మరియు పక్షిరాజుల రెక్కల మీద వారు తిరిగి యెరూషలేమునకు మోసుకొని పోబడతారు. అది నిజము. అదిగో వారక్కడ ఉన్నారు. మరియు ఆ యూదుడు ఇట్లన్నాడు, ఇది అదే అయ్యున్నది. వారు నేరుగా అడుగు పెట్టారు. మరియు వారి స్వంత స్వరముతోనున్న వీడియోలను మేము కలిగి ఉన్నాము. మరియు వారిని ఇంటర్వ్యూ చేశారు. ప్రపంచమంతటి నుండి వస్తున్నారు. వారిలో కొందరు తమ వృద్ధులను మరియు గ్రుడ్డివారిని కుంటివారిని తమ వీపు మీద ఎక్కించుకుని వస్తున్నారు. మరియు వారు ప్రపంచంలోని వివిధ స్థలముల నుండి వస్తున్న ఓడలలో నుండి దిగుతున్నారు, లోపలికి వస్తున్నారు. మరియు వారు నేల మీద నుండి రాళ్లను తీసుకుని సంచులలో వేసుకోవడం మొదలు పెట్టారు. మరియు ఈనాడు వారు నీటి ఊటలను కనుగొన్నారు. మరది ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యవసాయము గల దేశమై ఉన్నది. మిగతా ప్రపంచమంతటిలో ఉన్నదానికంటే కూడా మృత సముద్రము ఎక్కువ సంపదను కలిగి ఉన్నది. యూదులు తిరిగి వస్తున్నారు. అది అన్యజనులకు మరుగు చేయబడినది. కానీ వారు గులాబీ వలె వికసిస్తున్నారు. వారు ఆ యూదులతో ఇట్లన్నారు. వారి అడిగారు, మీరు స్వదేశమునకు చనిపోవడానికి తిరిగి వస్తున్నారా? వారి ఇట్లు జవాబునిచ్చారు, మేము మెస్సయాను చూడటానికి తిరిగి వస్తున్నాము. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఇక్కడ ఉండవలసి ఉన్నాడు. సహోదరుడా, అంజురపు చెట్టు చిగురించుటను మీరు చూసినప్పుడు ఆయన ఇట్లు చెప్పాడు, ఇవన్నీ నెరవేరు వరకు ఈ తరము గతించదు. ఆచారబద్ధమైన ప్రజల మధ్యనున్న ఉజ్జీవమును చూడండి, సంఘములోనున్న ఉజ్జీవమును చూడండి, యూదులతో వస్తున్న ఉజ్జీవమును చూడండి. వారు మెస్సీయా యొక్క రాకడ కొరకు కనిపెట్టుచున్నారు. సంఘము, ఆత్మ నింపుదల గల సంఘము, పెళ్లి కుమార్తె, తమ దివిటీలలో నూనెను కలిగి ఉన్న కన్యకలు పెళ్లి విందులోనికి వెళ్తారు. యూదులు ఇట్లంటారు, ఇది అదే. ఇదిగో మేము ఎదురు చూసిన మా దేవుడు. అక్కడే మీ 144,000 మంది ఉన్నారు. వారి విషయంలోనే రసెల్ను వెంబడించేవారు గందరగోళమయ్యారు. అదిగో ఆయనను స్వీకరించే ఆ యూదులు అక్కడ నిలబడి ఉన్నారు. వారు ఇట్లన్నారు, ఇదిగో మేము ఎదురు చూసిన మా దేవుడు. వారు ఆయనను చూస్తారు. ఇట్లంటారు, అవి నీకు ఎక్కడ కలిగినవి? నీ చేతులకు ఆ గాయములు ఎక్కడ కలిగినవి? ఆయన ఇట్లన్నాడు, నా స్నేహితుల ఇంటిలో అవి నాకు కలిగినవి. అది నిజము, నా స్నేహితుల ఇంటిలో. ఆయన ఏమి చేస్తాడు? అన్య సంఘము మహిమలోనికి తీసుకుని పోబడుతుంది. మరియు పెళ్లి కుమార్తెకు క్రీస్తుతో వివాహం చేయబడుతుంది. యోసేపు తన ప్రజలకు తనను తాను ఎలా తెలియజేసుకున్నాడు? అతడు అతని సన్నిధి నుండి ప్రతి అన్యుడిని పంపివేశాడు. అతడు నిశ్చయముగా అలా చేశాడు. స్త్రీ సంతానములో శేషించిన వారికి ఏమి సంభవిస్తుంది? ఘట సర్పము యుద్ధము చేయడానికి తన నోటి నుండి నీటిని వెళ్లగక్కినది. యేసు ఇట్లు చెప్పాడు, వారు వెలుపలి చీకటిలోనికి పడదొరయబడదు. మరియు అక్కడ ఏడ్పును, రోదించుటయును, మరియు పళ్ళు కొరుకుటయును ఉండును. అన్య సంఘమునకు శ్రమలు మరియు హింసలు కలిగే తీవ్రమైన గడియలు వస్తాయి. అప్పుడు ఏమి జరుగుతుంది? హతసాక్షులయ్యే సమయం వచ్చినప్పుడు దేవుడు ఆవలిన ఆ యూదుల నుండి సమస్తమును వేరు చేసినప్పుడు యోసేపు చేసినట్లుగానే యేసు తిరిగి వస్తాడు. వారు యోసేపు మాటలు విన్నప్పుడు అతడు తన కాపలదారులందరినీ మరియు మిగతా ప్రతి దానిని అక్కడి నుండి పంపివేసినప్పుడు మరి అతడు చిన్న బెన్యామీనును చూశాడు. మరియు వారక్కడ నిలబడి మరియు యోసేపును చంపినందుకు పశ్చాత్తాపపడటాన్ని అతడు చూశాడు. వారు యోసేపును చంపేశామని అనుకున్నారు. మరి ఇక్కడ అతడు వారి ఎదుట నిలబడి ఉన్నాడు. అతడు ఇట్లన్నాడు, నేను యోసేపును, నేను మీ సహోదరుడను. అప్పుడు వారు నిజంగా వణికిపోయారు. అతడు యోసేపు, ఇప్పుడు మనం అతన్ని ఎరుగుదుము, నేను యేసును, నేను మెస్సీయాను అని ఆయన చెప్పినప్పుడు, ఓ మహి, ఇప్పుడు మనకేమి సంభవిస్తుందో అని వారంటారు. అదంతా దేవుని మహిమ కొరకే జరిగినది. అది ఆయన సరి ఫరో భవనంలో అతడు ఏడవడాన్ని వారు వినగలిగారు. యోసేపు వారి కొరకు ఏడుస్తున్నాడు. అన్యజనులమైన మనము ప్రవేశించుటకు మనకు ఒక అవకాశమును ఇవ్వడానికి యేసు ఏ యూదులనైతే గ్రుడ్డితనముతో మొతాల్సి వచ్చినదో ఆ యూదులను ఆయన చూసే వరకు వేచి ఉండండి. నేను మీకు చెప్తున్నాను కదా, అది ఎంతో అద్భుతమైన గడియగా ఉంటుంది. ఆయన ఆ యూదులను తీసుకుంటాడు. మీరెన్నడూ చింతించకండి, ఆ యూదులు రక్షించబడతారు. అవునయ్యా, అది తప్పకుండా జరగవలసి ఉన్నది. మరియు దాని విషయంలో అది నా ఆలోచన అయి ఉన్నది. నేను దానిని లేఖనములో మరెక్కడా చూడలేకపోతున్నాను. మరలా మీరు ఆ మూడింటిని దృష్టిలో ఉంచుకోవలసి ఉన్నది. మీరు ఆ నిద్రిస్తున్న కన్యకను చూపించవలసి ఉన్నది. మరది కేవలం ఆ సాధారణమైన నామమాత్రంగా ఒప్పుకోలు చేయు సంఘమై ఉన్నది. చూడండి, మీరు సంఘమును చూపించవలసి ఉన్నది. మరి మొదట యూదులను చూపించవలసి ఉన్నది. మొదట యూదులై ఉన్నారు. మరి వారు ఒక ప్రక్కన వేచి ఉంటున్న ఒక గ్రుడ్డి వ్యక్తిగా ఉన్నారు. మీరు తర్వాత మెట్టు పైకి ఎక్కవలసి ఉన్నది. మరది నిద్రిస్తున్న కన్యకయ్య ఉన్నది. ఆమె జాగు చేసినది. మరి కేవలం బయటకు వెళ్లి మరియు సంగమునకు వెళ్లి మరియు సంగములో చేరి మరి ఒక మంచి వ్యక్తిగా ఉన్నది. పిదప, మీరు ఆత్మ సంబంధమైన సంగమును, ఎత్తబడుటను, వధువును చూపించవలసి ఉన్నది. ఆమె అక్కడ నిలబడి ఉంటుంది. ఆ ముగ్గురు ప్రజలు వారు కలిసిపోలేదు, కొంచెమైనా కలిసిపోలేదు. వారందరూ ఒకటి కాదు. 144,000 మంది వధువయ్యున్నారు అని యెహోవా సాక్షులు చెప్తున్నది కాదు, అది తప్పయ్యున్నది. వారు యూదులై ఉన్నారు. చూడండి, అక్కడ ఒక వధువు, యూదులు మరియు నిద్రిస్తున్న కన్యక ఉన్నారు. మరియు మీరు వారందరినీ తీసుకుని, మరియు మంచిది, వారు ముగ్గురు వేరువేరు స్థానములలో ఉన్నారు అని చెప్పవచ్చును. వారందరూ మూడు భిన్నమైన వర్గముల ప్రజలై ఉన్నారు. నిశ్చయముగా వారు ఒక్క స్థానములో ఉండలేరు. పిదప యేసు భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు యూదులు వారు ఏమైనారు? ఆలయము యొక్క నపుంసకులై ఉన్నారు. మరియు యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన వధువుతో వస్తాడు. యేసు మూడు సార్లు వస్తాడు. మొదటిసారి ఆయన తన సంగమును విమోచించడానికి వచ్చాడు. రెండవసారి ఆయన తన సంగమును స్వీకరించడానికి వస్తాడు. మూడవసారి ఆయన తన సంగముతో వస్తాడు. చూశారా, ఖచ్చితంగా అంతే. కాబట్టి అదంతా ఒక్క గొప్ప పరిపూర్ణమైన రాకడయ్య ఉన్నది. అదంతా ఒక్క గొప్ప పరిపూర్ణమైన దేవుడై ఉన్నాడు. అదంతా ఒక్క గొప్ప పరిపూర్ణమైన క్రీస్తై ఉన్నాడు. ఒక్క గొప్ప పరిపూర్ణమైన సంఘము, ఒక్క గొప్ప పరిపూర్ణమైన విమోచన, ప్రతిదీ అంతే. అది ఒక త్రిత్వముగా వస్తుంది, కానీ అదంతా ఒక్క దానిలో ఉన్నది. చూశారా, అది ముగ్గురు వ్యక్తులు కాదు, ముగ్గురు ఇది కాదు, అది కేవలం ఒక్క వ్యక్తి, ఒక సంఘము, ఒక్క శరీరమై ఉన్నది. ఒక్క క్రీస్తు, ఒక్క ప్రభువు మీ అందరిలోనూ మరియు మీ అందరి ద్వారానూ ఉన్నాడు. మరియు ఆ విధంగా ఉన్నది, అంతా ఒకటే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నేను మిమ్మల్ని చాలాసేపు ఉంచాను. ప్రభు చిత్తమైతే ఇప్పుడు కొన్ని రాత్రులలో లేదా ఆదివారం రాత్రి లేదా ఆ విధంగా ఎప్పుడైనా నేను తిరిగి వచ్చే అవకాశం వస్తే, ఇక్కడున్న సంఘ కాపరి మాట్లాడడానికి తన హృదయములో దేనిని కలిగి ఉండకపోతే ఇక్కడున్న వీటికి జవాబునివ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఓ, ఇక్కడ కొన్ని మంచి ప్రశ్నలున్నవి. ఎంతమంది వాటిని వినడానికి ఇష్టపడతారు? ఓ, అవి నాకు బాగా నచ్చాయి. మనము కూడికను సంఘ కాపరికి అప్పగించే ముందు చాలా త్వరగా నన్ను వాటిని మరొకసారి చదవనివ్వండి. కేవలం దీనిని వినండి. రాళ్ళు ఎక్కడ? ప్రకటన 21లో ఆ రాళ్ళు దేనిని సూచిస్తున్నాయి? అది ఒక మంచి ప్రశ్నయై ఉన్నది. ప్రకటన 5లోని 4 జీవులను వివరించండి. అది మరొక మంచి ప్రశ్నయై ఉన్నది. 24 పెద్దలు ఎవరు? అది మరొక మంచి ప్రశ్నయై ఉన్నది. చూడండి, ఆదికాండము 38లోని ఎర్రని దారమునకు అర్థం ఏమిటి మీకు గుర్తుంటుంది. అతడు వెళ్లి తన సొంత కోడలిని తీసుకుని మరియు ఒక వేషలాగా ఉండగా ఆమెతో జీవించాడు. మరియు ఏమి ఇస్తాడో చెప్పాడు. మరియు తిరిగి వచ్చాడు. మరియు పిదప, ఆ బిడ్డ జన్మిస్తున్నప్పుడు వారు అతని చేతి చుట్టూ ఎర్రని దారమును కట్టారు. అతడు మొదట చెయ్యి బయటకు పెట్టి మళ్లీ లోపలికి తీసుకున్నాడు. ఆ మరొకడు అతనికంటే ముందు పుట్టాడు. ఓ, అది మంచి ప్రశ్నయై ఉన్నది. అది ఖచ్చితంగా మంచిది. ప్రకటన 11లో సాక్షుల మరణమునకు సంబంధించి పంపబడవలసిన కానుకలు ఏమిటి? అది మోషే మరియు ఏలియా ఈ 144,000 మందికి ఉజ్జీవం కొరకు తిరిగి వచ్చినప్పుడై ఉన్నది. ఆ కానుకలు ఏమిటి? అవి ఏమైనవో గమనించండి. అది అద్భుతమైనది. 1000 తర్వాత పరిశుద్ధులు ఎక్కడుంటారు? అబ్బాయి, అది చాలా మంచి ప్రశ్నయై ఉన్నది. పాలన తర్వాత ఎక్కడుంటారు? వారు ఏ రకమైన శరీరమును కలిగి ఉంటారు? మనము దేవదూతలకు ఎలా తీర్పు తీర్చుతాము? మొదటి కొరింతీలో తల వెంట్రుకల విషయము దేవదూతలను బట్టి అని ఎందుకు ఉన్నది? కొరింతీలకు రాసిన మొదటి పత్రికలో అయి ఉన్నది. కొన్ని మంచి ప్రశ్నలు, నిజంగా మంచి ప్రశ్నలై ఉన్నవి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మనము కూడుకొని మరియు ఈ విషయాలను చర్చించుకోవడానికి ప్రభు మనకు అనుమతిస్తాడని నేను ఆశపడుతున్నాను. అదంతా ఆయన మహిమ కొరకై ఉన్నది. వాటిని గూర్చిన ఆలోచనలలో మనము విభేదించవచ్చును, కానీ నేను ఒక్క విషయమును మాత్రం చెప్తాను. నేను వాటి గురించి మాట్లాడుతూ పొందుకుంటున్నంత ఆనందమును మీరందరూ వాటిని వినుచుండగా పొందుకోగలిగితే మనమొక అద్భుతమైన సమయమును కలిగి ఉంటాము. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభు ఇప్పుడు మీ ఎడల చాలా మంచిగా ఉండునుగాక. కూడికలను మర్చిపోకండి. ఇప్పుడు నెవిల్ సహోదరుని ప్రసారము, అది శనివారం ఉదయం 9 WLRPలో ప్రసారమవుతుంది. నెవిల్ చతుష్టయ బృందపు వారిది, మరియు అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నిశ్చయముగా చెప్పగలను. రేడియో ఆన్ చేసి వారి ప్రసారమును వినండి. మరియు వెళ్లి వృద్ధుడైన ప్రియమైన బోస్వర్ సహోదరుని చూడటానికి ప్రభు నాకు అనుమతిస్తే, నాకు సాధ్యమైతే, నేను సకాలములో తిరిగి రాగలిగితే, లేదా నేను తిరిగి రాగలుగుతానేమో చూస్తాను. నేను నా భార్యకు ఫోన్ చేస్తాను. నేను మీరంతా మరి ఆదివారం రాత్రికి నేను తిరిగి ఇక్కడుంటాను. ఇప్పుడు ప్రభు మీ ఎడల మంచిగా ఉండునుగాక. మరియు సహోదరుడా, సంఘ కాపరి, ఒక నిమిషం ఇక్కడికి రమ్ము మరియు అతడు కూడికను నడిపించనివ్వండి. మరియు
He will take your every care. Oh, don't forget the family prayer.
మీకు అది నచ్చిందా? ఎంతమంది మీ స్వంత గృహములలో ప్రార్థించుకుంటారు? మనం చూద్దాం. అందరూ ప్రార్థిస్తున్నారు, అది మంచిది. దేవునికి దగ్గరగా ఉండండి. చిన్నపిల్లలారా, మంచిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మంచిది. సహోదరుడా నెవిల్,